మరి ఈ వారం కొరకైనటువంటి వాగ్దానాన్ని మనం ఒకసారి చూద్దాం. ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్, ఈ వారంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన వాగ్దానము, ఆయన మాట, ఆయన మనకి ఇస్తున్నటువంటి ఒక నిర్ణయం. కీర్తనలు 18:17-19. Psalm 18:17-19. కీర్తనలు 18:17-19. Psalm 18:17-19. ఒకసారి చదువుకుందాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టులను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమెన్. తప్పించెను, మరి చెప్పండి ఒకసారి. తప్పించాలంటే ముందు నువ్వు ఆల్రెడీ ఇరుక్కోవాలక్కర్లేదా? మీరు కొన్నిసార్లు అనుకుంటారు, దేవుని మాట చదివిన ఈయన ఇరికించేస్తాడు, తర్వాత తప్పించేస్తాడు, దానికి కృతజ్ఞతలు ఎందుకు మళ్ళీనో. ప్రతిదీ దేవుడు ఇలాగే చేస్తా ఉంటాడు. దేవుని మనం ప్రశ్నించలేం, దేవుని సలహాలు చూపించి ఇలా చేయి అలా చేయని చెప్పలేం. దురదృష్టం ఏంటంటే ఈ క్రైస్తవ విశ్వాసంలో ఉండే పెద్ద బలహీనత, చాలా మంది ఆత్మీయులు అనబడిన వారు, దేవుని తెలిసిన వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని వాక్కుతో పరిచి ఉన్నవాళ్ళు కూడా దేవునికి టార్గెట్లు, దేవునికి అసైన్మెంట్లు, దేవునికి కొన్ని మెసేజ్లు, దేవునికి మీకు కావలసిన రీతిగా చెయ్యమని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేసి దాని ప్రకారం జరగలేదని ఏడ్చేవాళ్ళని చూశాను నేను. మీరు దేవునికి ఆలోచన చెప్పలేని వారు అని బైబిల్ చెప్తూ ఉంటే, యెహోవాకు భూమిని గాని ఆలోచనలు గాని అప్పగింత పెట్టి ఇలా చేయి అలా చేయని సూచనలు ఇవ్వగలిగిన వారం కాదని మనకు తెలిసిన కొన్ని సమయాల్లో దేవుడా ఇదిగో నేను ఈ రోజు కల్లా నాకు ఇది చేసేస్తే నేను దాన్ని బట్టి అని. దయచేసి ఎప్పుడు కూడా అలా మీరు ఆలోచించి దేవునికి టార్గెట్లు పెట్టకండి, డెడ్ లైన్లు బిగించకండి. ఆయనకేమి మీరు అచీవ్మెంట్ ప్రోగ్రెస్ ని నువ్వు రుజువు చేసుకో లేక నువ్వు నిరూపించుకో అనేలాంటి మీ బిజినెస్ టెక్నిక్లు, మీ మేనేజర్స్ మీ మీద ఇచ్చే ప్రెషర్స్ దేవుని దగ్గర పెట్టమాకండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, చక్కగా చెప్తుంది 17 బలవంతులకు పగవారు నన్ను ద్వేషించి వారు నాకంటే బలిష్ఠులు. సో నువ్వే దేవుని బలంతో ఉన్నవాడివి, నీ బలము సింహముల నోటిలో నుంచి గొర్రెపిల్లను తప్పించిన ఆ దావీదు బలము, ఆ సంసోను బలము. ఎంతో నువ్వు బలవంతుడు, ఆత్మలో కూడా తీవ్రమైన బలం కలిగిన వాడివి. అయినప్పటికీ ఆ పగవారు నీ మీద దాడి చేసి నిన్ను యుద్ధంలోకి తీసుకుని వచ్చి నిన్ను నలగొడుతూ, నిన్ను సిగ్గుపరుస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను దుఃఖపరుస్తూ, నిన్ను కన్నీటి పర్యంతం చేస్తూ, నువ్వు ఆశ లేకుండా దానిలో నేను ముందుకెళ్ళగలనా లేదా, అవుతుందా లేదా అనేటువంటి డైలమాలో నిన్ను పడవేసి అనేక పరిస్థితుల్లో నిన్ను నలగొట్టేస్తా ఉంటే, వారి వశంలో నుంచి ఆపత్కాలమున తక్షణము నమ్ముకోదగిన సహాయకుడు అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఆఖరి నిమిషంలో నీ జీవితంలో ఇంటర్ఫేర్ అయి నిన్ను కలుగు చేసుకుని నువ్వు అప్పటి వరకు ఎదురు చూస్తున్న రూపాన్ని దాటి ఆయన తన ప్రత్యక్షమైనటువంటి స్వరూపంలో నిన్ను ఆ రిస్క్ చేసి నిన్ను తప్పిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ భయపడిపోతున్నారో, ఎక్కడెక్కడ వేదన చెందుతున్నారో, ఏ పరిస్థితుల్లో నుంచి ఇది బయటకు ఎలా వస్తుందో, ఇది ఎలా జరుగుద్దో, ఇది ఎలా సాధ్యమా అని మనం అనుకుంటుంటే ఆయన అంటున్నాడు, ఇది నీకు అసాధ్యం కానీ నాకైతే ఏమన్నాడు ఆయన, సాధ్యమే. తప్పించుట, మరణం తప్పించుట యెహో వశము. నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నా వాళ్ళని తప్పిస్తాడు, నీకు మరణాన్ని తప్పిస్తాడు. కాబట్టి మనుషులమైన మనము దేవునికి టార్గెట్లు పెట్టి నిర్ణయాలు చెప్పి అవి జరగలేదని మీరు దుఃఖపడడం మొదలేసి, ప్రభువు నా విషయంలో ఆయన అంటాడు కదా, దానియేలు అంటాడు, ఆయన తప్పించటానికి సమర్థత కలిగిన వాడు. ఒకవేళ తప్పించకపోయినను మేము దేవుడిని యెహోవాని సేవిస్తాం. అంతేగాని మేమేమి తప్పిపోము, మేమేమి దేవుడు లేడని, దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించబోము. నీ విశ్వాస జీవితంలో ఈరోజు నీ ఇంటిలో జరుగుతున్న శ్రమం చూసి నువ్వు కృంగిపోకు, నీ ఇంటి చుట్టుపక్కల పరిస్థితులు నీ మీద చుట్టుకున్నాయని చూసి వేదన పడకు. వాళ్ళందరూ నిన్ను అవమానం చేస్తున్నారు కదా, ఏం జరిగింది, ఎక్కడ ఉంది, నా మాట తప్పిపోయింది కదా అని పలుమార్లు వేదన పడుతున్నావేమో, నీ మాట తప్పిపోయిన విషయం కూడా ఆయనకు తెలుసు. ఆ మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థత కలిగిన వాడు, మాట ఆడు తప్పని వాడు నీతో ఉన్నాడు. నీ మాట తప్పిపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఆ ఊరి మాత్రం నీ నుంచి తప్పించి నిన్ను సిగ్గుపరచకుండా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమె ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, ధైర్యంగా ఉండండి, ఎంత బలవంతుడు వచ్చినా ఆయన ఆదుకుంటాడు, విశాల స్థలంలోకి తీసుకెళ్తాడు. ఆయనకి ఇష్టడుగా ఉండి చాలు, నువ్వు ఆయనకి నచ్చినట్లు ఉండి చాలు, ఆయన చిత్తానికి ఎదురు చూడు చాలు, రిజల్ట్ ఆయనకి అప్పగించు చాలు. నువ్వు కలవరపడుకో, భయపడుకో, నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, అలిసిపోయానని అనొద్దు. నీవు దేవుని నీతిని నెరవేర్చు, ఆయన పని చేసుకుంటాడు, నీ విషయంలో ఆయన కలుగు చేసుకుంటున్నాడని చెప్పండి. ఆమెన్. ఆయన నాతో మాట్లాడిన మాట ఇది. ఆమెన్. మనతో మాట్లాడే దేవుడు ఎప్పుడు కూడా మంచివాడు, ఏ విషయంలో కూడా ఆయన సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉంచేటువంటి దేవుడని గుర్తించండి పేరారా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట వినటానికి మనం గుర్తు పెట్టుకుందాం. గడిచిన దినాలలో ఆయన మనతో మాట్లాడిన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం కదా. వాంటెడ్ ఎ పర్సన్ ఫర్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి ఒక మనిషి కావాలి. ఆ మనిషి ఎలాంటి వాడు అయి ఉండాలి? నిందలు మోపేవాడు కాకుండా ఉంటే చాలు. సో మీకు ఇప్పుడు అర్థమైంది, నువ్వే, నీ వల్లనే, నీతోనే, నీ కోసమే, నీ గురించే, నీ నిన్ను నీతోనే ఏ విషయాల్లో వదిలేసి, ప్రభు నా జీవితంలోకి ఇది ఎలా చేసావు, నీకు ఇష్టము, నా జీవితం ఇలా నడుస్తుంది, ఇది నీ చిత్తమే, కాబట్టి నేను ఈ విషయాలు ఇంకెప్పుడు కూడా ఎవరి మీద నిందల మోపనని ధైర్యంగా దేవుని కొరకు నిలబడి మరొక అడుగు ముందుకు వెళ్తానికి సిద్ధపడదాం పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew 5:13. మత్తయి సువార్త 5:13. Matthew 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5:13. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకే గాని మరి దేనికి? ఇది కూరలో వేసిన తర్వాత గురించి మాట్లాడలే, కూరలో వేయక మునుపు ఉప్పు గురించి మాట్లాడుతున్నాడు. ఉప్పుకి నిస్సారం అయిపోతే, అంటే ఉప్పులో ఉప్పుదనమే గనక లేకపోతే, ఉప్పు అనేది, పంచదార అనేది, ఈ రెండు, ఉప్పు, సాల్ట్ అండ్ షుగర్స్, మీరు ఏదైనా ఒక పదార్థాన్ని నీటిలో కానీ పాలనలో కానీ ఇంకా దేనిలోనైనా మీరు కలిపేటప్పుడు ఆ రెండింటికి ఏముంటుందంటే యాడ్ సాల్ట్ ఆర్ షుగర్ ఫర్ టేస్ట్ అని రాసి ఉంటుంది. అవి రెండూ కూడా లేకుండా మీరు ఆ పదార్థాన్ని రుచి చూడొచ్చు, కానీ ఎక్కువ రుచి కావాలంటే మాత్రం ఉప్పుని కానీ పంచదారని కానీ యాడ్ చేయాలి. ఆ రెండు లవణాలు అందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఉప్పు గురించి బైబిల్ మనతో చెప్తుంది, మీరు లోకానికి ఉప్పు అయ్యి ఉన్నారు. ఒకవేళ ఉప్పు నిస్సారం అయిపోతే అది ఎలా సారం పొందుద్ది? ఎవరు ఉప్పు? ఉప్పు ఎవరు? ఇప్పుడు అక్కడేముంది, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. నేను మన మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఉప్పమ్మే వాళ్ళు వస్తారు, మధ్యాహ్నం కాదు ఉదయాన్నే వచ్చేస్తాడు. ఒక బండి మీద టైర్లు వేసుకున్న చిన్న బండి మీద వేసుకుని ఉప్పు వేసుకుని ఉప్పు 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 అని అరుస్తున్నాడు. వాడి వెనక అతను నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అనుకున్నాను, నేను ఎప్పుడు ఇలా అమ్ముబడతానా అనిపించింది. వాడు ఎవరు నమ్ముతున్నాడు? ఉప్పు నమ్ముతున్నాడు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని పిలిచి, బాబు మాకు సాల్ట్ తక్కువ ఇంకొచ్చి మీరు రండి అని మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచారా? మా ఇంట్లో ఏదో తక్కువ అయింది, మాకు మీరు కావాల్సి ఉంటుంది, మీరు రండి అని క్రైస్తవులైన మిమ్మల్ని పిలిచారా? యేసును నమ్ముకున్న మిమ్మల్ని చూసి మీరే మాకు అవసరం, మీరు లేకపోతే మా జీవితానికి రుచి లేదు, దయచేసి మీరు రండి అని మిమ్మల్ని ఎప్పుడైనా ఆహ్వానించారా? నాకు ఆ మాట చూసిన వెంటనే అనిపించింది, వాడు ఉప్పు అని బండి మీద వేసుకుని వెళ్ళి అమ్ముతూ ఉంటే, ప్రభువా మేము ఆ ప్రదేశంలో ఉండాల్సిన వారం, నువ్వు మమ్మల్ని మార్కెట్ చేయడానికి ఉపయోగించుకున్న వారు, ఎందుకంటే మాకు మొదట ఎవరో తెలియదు, ఇప్పుడు నువ్వు మాకు చెప్పావు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని చెప్పి. అయితే దానికి సారం కోల్పోయింది అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ద సాల్ట్ విచ్ ఇట్ లోసెస్ ఇస్ సాల్టీనెస్. ఉప్పుదనం పోతే ఏం చేయాలి? మీరు కొన్ని ఉప్పులు ప్రతిరోజు మార్కెట్లో వాడుతూ ఉంటారు, టాటా ఉప్పు ఎక్కువ పేరు వింటున్నటువంటి ఉప్పు, ఇంకా శుద్ధ నమగ్దేన అంటాడు, ఇంతకుముందు కెప్టెన్ కుక్ అని ఉప్పు వచ్చేది, ఆ తర్వాత ఫ్రీ ఫ్లో ఐడ్రైజ్డ్ సాల్ట్ అంటున్నారు, అది చాలా చక్కగా కింద పడిపోతుంటది, గడ్డలు గట్టదు. ఇంకా చాలా రకాల ఉప్పులు, అన్నపూర్ణ ఉప్పు, ఆశ ఆశీర్వాద ఉప్పు. అసలు ఇప్పుడు అంతా ఎక్కువ మార్కెట్ చేస్తున్నది ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఉప్పు మాత్రం ఆశీర్వాద ఉప్పు. రకరకాల ఉప్పులు మనం చూస్తున్నాం. ఇంతకీ దానిలో కొన్ని ఉప్పులు మీరు వాడేటప్పుడు కూరలు వేసేటప్పుడు ఎంతైనా పడతానే ఉంటుంది తప్ప కూరకి ఉప్పుదనం రాదు, ఆ టేస్ట్ రాదు. అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ పనికి మాలిన పలానా కంపెనీ బ్రాండ్ సాల్ట్ ఎప్పుడూ కొనకూడదు, ఎందుకు? ఎంత వేసినా ఉప్పు సరిపోవట్లేదు, ఎంత వేసేసానో అంట, అంటే దానికి ఉప్పుదనము లేదు. అందువల్ల దాన్ని మళ్ళీ రెండోసారి మీరు మార్కెట్లో కొనరు. ఒకవేళ మీరు దానికి ఎవరైనా ఫ్రీగా ఇస్తారంటే దాన్ని ఏం చేస్తారు? వద్దు బాబు, దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. పారవేటికి తప్ప దేనికి పనికిరాదని బైబిల్ చెప్తుంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2 Kings 2. 2వ రాజులు 2వ అధ్యాయము, సెకండ్ కింగ్స్ చాప్టర్ 2 రెండవ రాజులు గ్రంథము రెండవ అధ్యాయము 19-22 వర్స్ 19 ఆన్వర్డ్స్ అంతటా సెకండ్ కింగ్స్ చాప్టర్ 2:19 రెండవ రాజులు గ్రంథము రెండవ అధ్యాయము 19 రెండవ రాజులు 2:19 అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిసారమయ్యున్నదని ఎలీషాతో అనగా. ఎలీషాతో ఏమంటున్నాడండి? ఎలీషాతో ఎవరో వచ్చి చెప్తున్నారు ఈ భూమి ఎలా ఉంది, ఆహా ఈ ముందు ఎలా ఉంది, మీకు కనపడుచున్న భూమి ఎలా ఉంది, రమ్యముగా ఉంది, ఇట్స్ వెరీ బ్యూటీ, చాలా చక్కగా ఉంది, మీరు చూడటానికి చాలా ఆసక్తిగా ఉంది, చాలా రమ్యమైంది, ఆ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది, కానీ దానిలో ఏం బాగలేదు, నీళ్లు బాగలేదు, కానీ ఆ ప్రదేశంలో మరొకటి ఏదో బాగలేదు, భూమి ఏమైంది, నిస్సారమైంది. బయటికి కనపడుతున్న క్రైస్తవ్యము రమ్యంగా కనపడుతుంది, మీరు క్రిస్టియన్సా అన్నట్టుగా ఉంది, అయ్యో బాబోయ్ మీరు యేసుప్రభువు నమ్ముకున్నవారా అన్నట్లుగా కూడా ఉంది, మన క్యాస్ట్ లో ఎవరో లేరండి అన్నట్టుగా ఉంది, మీరు మారిపోయారా అన్నంత ఆశ్చర్యంగా ఉంది, కానీ అక్కడ నీళ్లు లేవు, అట్ ద సేమ్ టైం భూమికి ఏం లేదు, సారం కూడా లేదు. ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం, మొదటి దశలో నుంచి రెండవ దశలోనికి ప్రభువుకు ఉపయోగపడే పాత్రలుగా మారదాం. లెట్ బి యూస్ఫుల్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు ఉపయోగపడని క్రైస్తవ్యం ఈరోజు సమాజంలో కుప్పలు తెప్పలుగా 3% 33% పెరిగిపోయింది, కానీ దేవునికి ఉపయోగపడేటువంటి మంచి పరిశుద్ధ పాత్రగా మంచి ఉప్పుగా కనుక మనం ఉండగలిగితే నీ జీవితము ప్రస్తుత వర్తమాన జీవితంలోనే కాదు రాబోతున్న భవిష్యత్తు కూడా నువ్వు చాలా ఉపయోగపడేవాడిగా మారతావు. అంతేగాని భవిష్యత్తు లేని క్రైస్తవ్యాన్ని ఈరోజు మనం జీవించేయడం నిస్సారమైన భూమితో సమానం. నీళ్లు మంచివి కానీ రమ్యమైన స్థలాలలో మన దీవెనలు కలిగి ఉండడమే మనుషులు చేస్తున్న దౌర్భాగ్యపు క్రైస్తవ్యపు ఆశీర్వాదాలు. దయచేసి దాని నుంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతికే ఒక ఆలోచనతో మిమ్మల్ని మీరు తీసుకురండి. ఇక్కడ జరిగిన ఒక కాంటెస్ట్ చెప్తాను మీకు, అంటే ఏలియా దగ్గర ఎలీషా దగ్గర జరిగిన ఈ సందర్భం ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏలియా పరలోకానికి ఎత్తబడడానికి తీసుకున్నటువంటి రోజులు ఆ మొదటి రెండు అధ్యాయాలు మీరు చదివితే అవి మీకు అర్థమవుతాయి. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నుండి దూరంగా బాగా దూరంగా వెళ్ళిపోతున్నారు, దేవునికి దగ్గరగా లేరు ఇశ్రాయేల్ ప్రజలు, బాగా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు గొప్ప ప్రవక్త అయినటువంటి ఈ ఏలియా ప్రదేశంలోకి దేవుని చేత సిద్ధపరచబడ్డాడు. ఎంత దూరంగా ప్రజలు వెళ్తే అంత గొప్ప దేవుని సేవకుడు ఆ ప్రదేశంలో ప్రవక్తగా నిలబడటం పాత నిబంధన చరిత్రలో చూస్తున్నాం. ఎంత గొప్ప ప్రవక్త అయితే నిలబడతాడో అంత గొప్ప ప్రవక్త కూడా అతను చేసిన పనులన్నిటిని బట్టి అతను గొప్పపరచబడ్డాడు, అక్కడ దేవుడు గొప్పపరచబడతాడు. ఇది ఆ కాలంలో జరిగే. ఈ రోజు కాలంలో కూడా దేవుడికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నా గొప్ప గొప్ప ప్రవక్తలు లేచినా ప్రభువు మహింపరచబడడు, మినిస్ట్రీ మహింపరచబడుతుంది. ఆలివ్ గ్రీన్ మినిస్ట్రీస్, ఫలానా ఎక్స్వై జెడ్ మినిస్ట్రీస్, ఫలానా పాస్టర్ గారి ఫాలోవర్స్ గా ఆ కరెంట్ లేకపోయినా తిరిగే లైట్లు వెలిగే ఫ్యాన్ల లాగా వెలిగే లైట్ల లాగా ఫ్యాన్ల లాగా మనం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతా ఉంటాం. మనకి లైక్లు సబ్స్క్రిప్షన్ బటన్స్ ఇంకేమైనా ఉంటే ఆ షేర్లు ఎక్కువైపోతా ఉంటాయి. ఇవి కాదు దేవుడు మహిమపరచబడే జీవితంలో ఆ దినపు సేవకులు ఉన్నారన్న విషయం మనం గుర్తించుకోండి. అయితే దేవుని కొరకు రోషం కలిగిన వాడు ఈ సేవకుడు అగ్నిని పైనుంచి కూడా పరలోకంలో నుంచి గట్టిగా ప్రార్థన చేసి దేవుని పక్షంగా కృమ్మరించబడి ఆ ప్రదేశంలో దహన బలిని ఎవ్వరూ ముట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు కేకలేసి అరుపులు వారిచి రక్తం కాచుకుని రూము కొట్టుకుని ఆరాధనలు చేసినటువంటి పొద్దు నుంచి సాయంత్రం ఆరాధనకి అగ్ని పడలేదు, కానీ రోషం కలిగిన ఒక్క మనిషి చేతులెత్తి చేసిన ఒక్క విజ్ఞాపన ఆకాశం నుంచి అగ్ని కురిచి బుగ్గిపాలు చేసేసింది, కందకాన్ని బలి పశువుని మండించేసింది. అంత గొప్ప దైవశరుడు. అయితే అతను ఇప్పుడు ఏమవుతున్నాడు, దేవుడు అతన్ని తీసుకెళ్లిపోతున్నాడు. అప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూసినట్లయితే చూడండి, అది మొదటి రాజులు 19 అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని మనం గుర్తించగలం. ఫస్ట్ కింగ్స్ 19 ఏం జరిగిందో చూద్దాం. 19 అధ్యాయము మొదటి రాజుల గ్రంథము కొద్ది పేజీలు ముందుకు తీసుకెళ్తే 19 అధ్యాయం 16 రెండో భాగాన్ని ఒకసారి చదువుదాం. నీకు మారుగా చూడండి, అక్కడ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నప్పుడు అతను తీసుకుని వెళ్ళిపోయే ముందు చెప్తున్నాడు, ఇజ్రాయేల్ మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, ఒక ప్రవక్తను తీసుకెళ్లిపోయేటప్పుడు ఆ ప్రవక్తకు బదులుగా మరొక మనిషికి నువ్వు అభిషేకం చేయని చెప్పి ఏలియాకు ఎలీషా గురించి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా ఇదే చేశారు. మీరు న్యూ టెస్టమెంట్ లైఫ్ మీరు చూసినట్లయితే ఆయన యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా సేమ్ ఏర్పాటు. ఇది దేవుని యొక్క ప్రణాళిక సంఘము పట్ల, ఆయన స్వరక్తిమిచ్చి కొన్న సంఘము పట్ల, ఆయన మరణించడం ద్వారా తిరిగి జీవిస్తున్న సంఘము పట్ల దేవుని యొక్క ప్రణాళికను ప్రజలందరికీ వెల్లడి చేసినటువంటి సత్యం ఇక్కడే ఉంది. అయితే యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన ప్రణాళికను కొనసాగించడానికి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు? నేను నా వెనుక మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. యోహాను సువార్త 14:12 చెప్తాడు, శిష్యులకు చెప్తాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను గనక నా యందు విశ్వాసం ఇచ్చిన వారు కూడా అలాంటి క్రియలే చేస్తారని చెప్పి, అక్కడేమో అభిషేకం చెయ్యి అప్పుడు నీకు ప్రమారుగా అవుతాడని, ఇక్కడేమో నా యందు విశ్వాసం ఉంచితే చాలు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఈ పనులు చేస్తారని చెప్పాడు. డిఫరెన్స్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ లైఫ్ లో ప్రవక్తలకు మారుగా ప్రవక్తలను అభిషేకించమని చెప్పిన దేవుడు, న్యూ టెస్టిమెంట్ లైఫ్ లో యేసుక్రీస్తు వారి ద్వారా ఎవరు నమ్ముతారో విశ్వాసం ఉంచుతారో ఆయన వెనక వాళ్ళందరికీ కూడా అలాంటి అధికారాన్ని ఇచ్చేశాడు. అంటే అదే అభిషేకము ట్రాన్స్ఫర్ చేయడానికి విశ్వాసము అనే పదాన్ని, నమ్మకం అనే పదాన్ని ఇచ్చేశాడు. ఈరోజు ఇక్కడున్నటువంటి మనలో చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రెండో రాజుల్లో మనం చూసినప్పుడు అడుగుతాడు, నేను నీకు ఏం కావాలని కోరుకుంటావనంటే నాకు నీలో రెండు పాళ్ళు నాకు ఇవ్వని అడిగితే ఏమంటాడు? అలా కాదు, నేను ఎత్తబడుట గనక నువ్వు చూస్తే అప్పుడు నీకు అది దొరకదు, లేకపోతే నీకేమి దొరకదు అన్నాడు. మీరు వెళ్ళి ఆ అధ్యాయాలు ఇంటి దగ్గర క్షుణ్ణంగా చదవండి. ఏంటిది, ఎలీషా ముందు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయన్న విషయం ఏలియా ఎరిగి అతనికి ముందుగా చెప్పేశాడు. ఏమనంటే, నువ్వు కోరుకుంటున్న దాన్ని నేను ఇలా ఇవ్వాలని అనుకుంటున్నాను, అయితే కనబడకపోతే ఆ ప్రకారం జరగదు. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆ అగ్ని రథాలు వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్న సందర్భం ఎలీషా కనబడిందా లేదా? అయితే కన్నులు తెరిస్తే తప్ప కనబడలేదు. ఈరోజు చాలా మందిని ఇదే ప్రదేశాల్లో ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరలోకంలోనికి అవరోహణం అయ్యింది అనే విషయాలు మనం విన్నప్పుడు మేఘము వచ్చి కొనిపోయిందని చూస్తున్నాం లేదా? అక్కడ అగ్ని రథాలలో మేఘం తీసుకుని వెళ్ళింది, ఇక్కడ అదే మేఘము యేసు ప్రభులు కూడా తీసుకుని వెళ్ళిపోయింది. అదే పెంతెకొస్తు దినం అంటే 50 రోజుల తర్వాత వచ్చిన పండుగలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏదైతే దుప్పటి అక్కడ పడిందో ఇక్కడ కూడా దుప్పటి అదే పడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి ఎలీషాకి మధ్యలో ఉన్న ఒక సంఘటనను మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి అనంటే, వీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పిన యేసుక్రీస్తు వారు ఏలియాతో చెప్తున్నటువంటి మాట, ఎలీషా దగ్గరికి వచ్చి విన్న మాట ఏంటంటే, ఇదిగో ఈ భూమి చాలా నిస్సారంగా ఉంది, ఇక్కడ నీళ్లు కూడా లేవు, ఇది చూడడానికి మాత్రం ఎలా ఉంది, చాలా రమ్యంగా ఉంది. అంటే నిస్సారమైనటువంటి భూమి, మానవుని యొక్క, క్రైస్తవుని యొక్క రక్షణ పొందిన, మారు మనసు పొందిన, హృదయము కలిగిన క్రైస్తవుడితో మాట్లాడుతూ ఉంటే అది సారము కలిగించడానికి నువ్వేం చేయాలి? నీ జీవితపు ఉప్పు కలిగి ఉప్పు సారవంతంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడేటప్పుడు ముందుగా ఆ పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే నేడు చాలా మంది ఏం చేశారంటే, నీ గురువు వెళ్ళిపోతాడని నీకు తెలుసా అని అడిగారండి వచ్చి. ఎవరిని? ఎలీషాని అడిగారు. ఎలీషా ఏం చేసేవాడు తెలుసా? ఏలియాకి చేతుల మీద నీళ్లు పోసేవాడు. అన్నం తింటే అతని భోజనం చేసిన చేతుల మీద తర్వాత కడుక్కోవడానికి నీళ్లు పోసేవాడు అంతే. అతను వచ్చి అడిగారు, ఏమయ్యా మీ గురువు వెళ్ళిపోతాడన్న విషయం నీకు తెలుసా అని అడిగారు. అడిగితే నాకు తెలుసు అన్నాడు. అంటే అదే విషయాలు మీరు చూస్తే రెండో రాజుల గ్రంథము 3వ అధ్యాయము, క్షమించండి, 2వ అధ్యాయం, 2 కింగ్స్ 2, 2 రాజులు 2, 3వ వచనంలో ఒకసారి అడుగుతారు, 5వ వచనంలో ఒకసారి అడుగుతారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులను ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్దని నీ గురువును పరములకు తీసుకొని పోవునని ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును మీరు కాంగుండు అన్నాడు. కానీ ఇక్కడ ఏ దేశానికి వెళ్ళమని చెప్పాడు చూసారా? 4వ వచనంలో, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక. ఎక్కడికి? రైట్. ఇక్కడ 5వ వచనం, ఎరుకోలో ఉన్న ప్రవక్తలు శిష్యులు వచ్చి ఎలీషాని ఏమడుతున్నారు? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చి అడిగారు, అలాగే ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చి అడిగారు. ఇద్దరు వచ్చి ఒకరిని టార్గెట్ చేస్తున్నారు, ఎలీషాని, మీ గురువు వెళ్ళిపోతాడంటే నిజమేనా? ఆ తర్వాత మీరు చరిత్రను కనుక చేస్తే ఒక విచిత్రమైన సంఘటన ఉంటుంది అదే అధ్యాయాల తర్వాత. ఏంటంటే, వెళ్ళిపోయాడు ఎవరు, ఏలియా గారు ఎత్తబడ్డారు, మేఘాలు అగ్ని రథాలు తీసుకుని వెళ్ళిపోయినాయి. అంతా జరిగిపోయిన తర్వాత వీళ్ళెవరూ నమ్మకుండా, నిజంగా యేసు ప్రభు అది దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళాడా లేకపోతే ఏమైనా ఆత్మ అక్కడికే ఎత్తికెళ్ళి పడేసిందేమని చెప్పి ఈయన వద్దని చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోయి వెతుకులాడేసి భూములన్నీ తిరిగేసి ప్రపంచంలో ఆ ప్రదేశాలన్నీ ఎతికేసి లాస్ట్కి వచ్చి ఏం చెప్పారు తెలుసా వాళ్ళ నోళ్ళతో, దేవుని ఆత్మే మీ గురువుగారిని ఎలియని పరమునకు ఎత్తిపోయింది, ఎందుకంటే బాడీ ఎక్కడ మాకు రికవరీలో దొరకలేదు, ఎక్కడ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పి డైరెక్ట్ గా వచ్చి సందేహపు నోళ్లతో వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకున్నారు. నా మాటలు కొంచెం శ్రద్ధగా వినండి, ఈ ఇంట్రడక్షన్ మీకు అర్థం కాకపోతే నేను చెప్పే మాట మీకు అర్థం అవ్వదు. ఏంటంటే అప్పటి వరకు పరలోకానికి వెళ్లారనే విషయం వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. వాళ్ళు వెళ్ళి పరీక్షించారు, పరిశోధించారు, ఎత్తులు పల్లాలు లోయలు గుట్టలు కొండలు అన్ని తిరిగేశారు, అన్ని ఎడారుల్లో ఎత్తికి ఎక్కడ దొరకలేదని చెప్పి వచ్చి మళ్ళీ వాళ్లే యేసు ప్రభువే ఆయన తీసుకుని వెళ్ళిపోయాడనే విషయం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలను గురించి మాట్లాడేటప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికున్న వివేకంతో దేవుడిని అర్థం చేసుకుంటున్నారు. ఇదే సమస్య అంతా. నీకున్న వివేకంతో అర్థం చేసుకోకు, దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయి. నీకున్న వివేకము నీకు కొంతవరకే తీసుకెళ్తుంది. మేబీ యువర్ నీ ఎడ్యుకేషన్ కానీ, నీకున్న అనుభవాలు కానీ, నీకున్న శ్రమలు కానీ, నీకున్న ఇబ్బందులు కానీ, నీ ఇంట్లో జరుగుతున్న ప్రస్తుతంలో ఉన్న డ్రామా కానీ నిన్ను దేవుణ్ణి ఒకలాగా అర్థం చేసుకునేలా చేస్తారు. కానీ దేవుడు ఏమయ్యున్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వదు వాళ్ళ వివేకంతో. అయితే వాళ్ళు నోటితో చాలా మంది ఇక్కడ కూర్చున్న క్రైస్తవులు వింటున్న క్రైస్తవులు చాలా మంది దేవుడు గొప్పోడని, యేసు ప్రభు అద్భుతాలు చేశాడండి, అందరికంటే చాలా గొప్పోడండి అని చాలా మంది చెప్తారు. కానీ ఆయన దేవుని దగ్గర అన్నిటిలోనూ అందరికంటే హెచ్చించబడిన వాడిని మేము కలిగి ఉన్నామనే విషయం చాలా మంది తెలియదు. మేక్ దిస్ పాయింట్. దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు, స్వస్థతలు చేస్తాడని తెలుసు, మహత్కార్యాలు విడుదలలు ఎన్నో జరుగుతాయని తెలుసు. అల్టిమేట్ గా వాళ్ళు ఏం చేస్తారో నేను ఇప్పుడు మీకు వాస్తవాన్ని మీకు మన వాడుక భాషలో చెప్తాను, మీకు అర్థం అవ్వదు. నేను ఈ మధ్యకాలంలో ఒక టీవీ ప్రోగ్రామ్ గురించి ఒక సహోదరుడు ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా టీవీ పెట్టండి అన్నాడు. మా ఇంట్లో ఆ టీవీ రాదు. ఇంకొక ఇంటికి వెళ్ళి అమ్మ ఒకసారి టీవీ పెట్టండి అని చెప్పాను. ఎందుకంటే నాకు నాకు ఫోన్ చేసి చెప్పిన ఆయన చాలా పెద్ద ఆయన, అందుకు నాకు బాగా కావాల్సిన ఆయన ఆయన చెప్పాడు చేయాలి కదా అని వెళ్ళి ఆ టీవీ ప్రోగ్రామ్ మొత్తానికి ట్యూన్ చేసి చూసాం. చూస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే వాస్తవంగా నీటి మీద నడవలేదు తప్ప అన్ని అద్భుతాలు చేశాడండి. జస్ట్ నీటి మీద నడవలేదు అంతే, ఆయన అన్ని అద్భుతాలు జరిగిపోయి సాక్ష్యాలు. మరి ఎలాగనంటే కుప్పలు తెప్పలు అదో చాలా పెద్ద ఒక 40,000 మంది స్టేడియంలో అద్భుతాలు చేసేసాడు. ఆశ్చర్యాలు జరిగిపోయి, సూచికలు జరిగిపోయి, మహత్కార్యాలు విడుదలలు భయంకరమైన విడుదలను చూసేశాం. మొత్తానికి ప్రోగ్రామ్ అంతా అయిపోతుండగా అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ ని కనుక స్పాన్సర్ చేసినట్లయితే మీ జీవితాలలో దేవుడు అత్యున్నతమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని క్రమరించబోతున్నాడు. ఇదిగోండి అకౌంట్ నెంబరు, మీరు ఆశీర్వాదాలు పొందాలి అని అంటే తప్పక మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్సులు అయితేనే మీకు దీవెన అని చెప్పాడు. అక్కడతో టీవీ ప్రోగ్రామ్ ఆగింది. అప్పుడు నేను మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేశాను. బ్రదర్ గారు ఏంటి మీరు నాకు చెప్పాలనుకున్న సందేశం ఏంటి అని అడిగితే దేవుడు ఎంత గొప్పోడని చెప్పాడో చూసావా అన్నాడు. చూడడం ఏంటండి, జరిగిపోతున్న సూచక్రియలు అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కారాలు విడుదలలు ఇన్ని జరిగాయి కదంటే ఆడికి మాత్రం దేవుడు లేడు చూసావా అన్నాడు. అదేంటండి అని మరి ఆడు ఎవరిని అడుక్కున్నాడు, ఎవరిని అడిగాడు, మనుషులందరికీ ఎవరిని పరిచయం చేశాడు, వాడికి లేని దేవుడు నీ దగ్గర ఎలా పనిచేస్తాడరా అందుకే నేను నిల్చోడమన్నాను అన్నాడు. నిజంగా అర్థం చేసుకోండి, వీళ్ళు ప్రపంచంలో ప్రజలందరికీ విడుదల చేయగలిగిన ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన సేవకులు, వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు తెచ్చుకోవడం వాళ్ళకి మీకు జాలి పడట్లే. ఆ టీవీ ప్రోగ్రాంలకి కింద మీద పడి మీ ఫ్యామిలీ ఫోటో పంపి దానికి 20,000, 30,000, 40,000, 50,000 సరే మీరు డబ్బులు మీకు ఇష్టం, మీ డబ్బులు మీరు బాస్ మీరేమైనా చేసి దాని గురించి అంటలా అంటే దాని వెనుకున్న మోసాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. అంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, అక్కడ డబ్బుల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, ఆ నూనె ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, ఆ కచ్చీ గుడ్డ ముక్కల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే అక్కడ ఫోటో ఆల్బమ్ కొంటే అక్కడ పుస్తకాలు స్పాన్సర్ చేస్తే. దయచేసి ఈ యేసు క్రీస్తులో లేని సంఘం చేసేటువంటి పనులు, యేసుని నీకు అవసరమైతే అమ్మేస్తారు కూడా ఒకవేళ యేసు ప్రభు ఉంటే, అది వదిలేసి దేవుని సంగతులు మీరు వినాల్సింది ఏంటంటే నువ్వు ఏలియా ఎలీషాతో చెప్పినప్పుడు నువ్వు చూచినట్లయితే మాత్రమే అన్నాడు. నువ్వు చూస్తేనే నీకు దొరుకుతుంది అన్నాడు. ఇక్కడ నీకు అవకాశం లేదు. క్రీస్తులో నీకున్న గొప్పతనం ఏంటంటే చూడక నమ్మిన వారు అక్కడ చూసి నమ్మాలి, ఇక్కడ నువ్వు చూడక నమ్మాలి. నువ్వు నమ్ము అంతేకాని ఇజ్రాయెల్కి వెళ్ళి యేసు ప్రభు ఇక్కడ పుట్టాడంటే ఆ వెనకాతలు దిగి సెల్ఫీ తీసుకుని ఈ సెల్ఫీని ఫేస్బుక్ లో పెట్టి నేను యేసు ప్రభు పుట్టిన చూశానని నువ్వు నమ్మితే నీ నమ్మకం వ్యర్థమే. బంగారు దూడను ముట్టుకోవడానికి అక్కడ వాళ్ళు వెళ్ళినట్టు నువ్వు వెళ్ళినట్టే. జాగ్రత్త, నువ్వు మారాలి. ఎందుకంటే నీ విశ్వాస జీవితంలో యేసు ప్రభు వారితో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో అంటాడు ఆయన గొర్రెపిల్ల సింహాసనానికి మధ్యగా ఉండుట, అంతేకాదు యేసు ప్రభు అన్నిటిపైన అందరి చేత హెచ్చించబడ్డవాడు. నీకు తెలుసా ఆ విషయం, అన్నిటికన్నా అన్నిటిపైన హెచ్చించబడ్డవాడు నా యేసు అని. ఎందుకు నువ్వు చీప్ గా మాట్లాడుతున్నావు? నీ ఇంట్లో కార్యం జరిగినప్పుడు, నీ ప్రార్థనకు సమాధానం రానప్పుడు, నీకు కావలసినట్లుగా నీకు ఒక విషయం జరగకపోతే నువ్వెందుకు దేవుని అంత లో డిగ్రీలో మాట్లాడతావు తెలుసా? ఎక్కడున్నాడండి దేవుడు? ఏం చేశాడండి దేవుడు? చాలండి ఆంధ్ర దేవుడు అంటాడు. అందుకే ఎక్కువ డీప్ గా వెళ్ళిపోతే డీప్ గా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏదో అలా 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 పై పైన వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. చర్చికి వెళ్ళడం, ఏదో ఆమె అనడం, పాస్టర్ గారికి ఒక సెకండ్ ఇచ్చాడు, డబ్బులు ఎక్కడ పడేసి కాంగ్ వచ్చాడు, మనకి ఇంకేం గొడవ ఉండకూడదండి. భక్తి ఎక్కువైపోతే బాధలు ఎక్కువైపోతాయి. ఇది క్రైస్తవ మెట సిద్ధాంతం. భక్తికి బాధలకి లింక్ ఏముంది? బాధలు వచ్చినా ఆయన నీతో ఉంటాడనే విషయం ఎంతమంది తెలుసు? చాలా మందికి దేవునిని ఎక్కువగా హెచ్చించబడ్డవాడు అనే విషయం నువ్వు తెలియకపోవటం వల్ల నీ జీవితంలో చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలీషా దేవునికి ఒక సాక్షిగా మాట్లాడుతూ చెప్తున్నాడంటే, ఆ భూమి ఏమైందట? నిస్సారంగా ఉంది. ఈ నిస్సారంగా ఉన్నటువంటి భూమి గురించి ఆయన మనతో ఒక మాట చేయమంటున్నాడు. ఏం చేయమన్నాడు చెప్పండి? అక్కడ వాక్యం చదవండి. వెళ్ళి 20వ వచనం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏ ప్లేస్లోకి వెళ్ళాడో చెప్పడా? ఎరుకోకి వెళ్ళాడు. ఎప్పుడు జరిగింది? ఈ ఎరుకోకు సంబంధించిన విషయం వీడు మారిపోయింది, నీరు మంచిదిగా లేదు, చెడిపోయింది. అంటే ఏంటంటే, చాలా చోట్లట చాలా పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకున్నారట అండి. ఆ భూమిలో చాలా మంది నివాసం ఉంటున్నారంట, కానీ రెండు లేవు. భూమికి సారం లేదు, నీరు ఆ ప్రదేశంలో రుచిగా లేదు. ఏమంటే జీవనాధారం ఏంటి చెప్పండి మానవునికి? నీరు. ఆ నీళ్లే లేకపోతే ఆ ప్రదేశంలో జీవించడం ద్వారా నీకేం మేలు దొరుకుద్ది? ఎలా అనిపించగలవు? అంత భయంకరమైన పరిస్థితి ఎదురైంది. అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళక మునుపు తన శిష్యులకు చెప్పినటువంటి విషయము దేవునికి మీరు సాక్షులై ఉండాలి అని కోరుకున్నాడు. ఏలియా ఎలీషాను సాక్షిగా ఉంచినట్లుగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలమైన మనతో, ఆత్మీయ ఇజ్రాయేలమైన మనతో, దత్తత పుత్రులు కలిగినటువంటి మనము, యేసు ప్రభును నమ్ముకున్న శిష్యులుగా, కుమారులుగా, స్నేహితులుగా ఉన్న మనము ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, జీవనంగా పనికొచ్చే వాటికి లేకపోవడం వలన దానిని ఒక పని చేయమన్నాడు. ఈ ఎరుకో అనేటువంటి ప్రదేశం ఎక్కడ మనం చూస్తాము? అబ్రహాము కాలంలో ఆ ప్రదేశంలో చూసాం. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎరుకో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు. 7వ రోజు 7 మార్లు తిరిగినప్పుడు ఏమైంది? అది కూలిపోయి శపితమైన భూమి యొక్క ప్రదేశం అంతా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ప్రదేశంలో ఇక్కడ ఎరుకో గురించి మాట్లాడేటప్పుడు ఆయన మనతో చెప్తున్నటువంటి మాట ఈ విషయం. ఏంటంటే ఆ ఎరుకోలో ఏమి బాగలేదట? చుట్టూ భ్రమంగా ఉంది, కానీ లోపల సారం లేదు. ఆ ప్రదేశం భూమికి ఈ సారం లేకుండా ఉంది, నీళ్లు లేకుండా. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం చెప్పినాడు చెప్పండి? 20వ వచనం. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని చెప్ప. చూడండి, ఫలించబడిన నేల ఈరోజు నీ హృదయం గురించి మాట్లాడుతోంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక కొత్త పాత్ర తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. ఇది ఇంతకు మునుపు దేనికి వాడని పాత్ర పట్టుకురండి అన్నాడు. ఒక కొత్త పాత్రలో దీనిలో ఏం చేయమన్నాడు? ఉప్పు తీసుకురమ్మన్నాడు. సారమైన ఉప్ప, నిస్సారమైన ఉప్ప? ఉప్పు తీసుకురమ్మన్నాడండి. కొత్త పాత్ర, దానిలో ఉండాలి సారవంతమైన ఉప్పు. నిస్సారమైన ఉప్పు అయితే మళ్ళీ ఎక్కడ ఉంటుంది? బట్ రోడ్డు మీద పడేస్తాం, ఉపయోగపడదు. ఇది ఏ కంపెనీయో నాకు కూడా తెలియదు, ఉప్పు అంతే. ఇప్పుడుది నేను ఎందుకు కంపెనీ అన్నానంటే, ఇది బేతేల్ సంఘం ఉప్ప, ఇది రోమన్ కేథలిక్ సంఘం ఉప్ప, ఇది ట్రినిటీ లూథరన్ సంఘం ఉప్ప, లేకపోతే బాప్టిస్ట్ సంఘం ఉప్ప, ఇది ఆలివ్ గ్రీన్ సంఘం ఉప్ప, ఇది నాకు తెలియదు ఉప్పు. దీనికి మాత్రం సారం ఉంది. ఈ సారం ఉన్న ఉప్పు కలిగిన ఒక కొత్త పాత్రను తీసుకురమ్మన్నాడు. తీసుకుని వచ్చి అప్పుడు ఏదో చేయమన్నాడు. ఏం చేస్తుంటాడు? వారు దాన్ని తీసుకురాగా అతడు నీటి ఒడి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని చెప్పిన. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు, నీరు మంచిదైతే భూమికి నిస్సారంలోని చేయమవుతుంది అది. జాగ్రత్త, నువ్వు వినే వాక్యము సరి అయినదైతే, నువ్వు వింటున్నటువంటి పద్ధతి సరి అయినదైతే, నీవు విని దాచుకుంటున్నటువంటి నీ పగిలిపోయిన మూడు బారిన నిస్సారమైన నీ హృదయంలో జీవము కలిగిన ఊట గనక దాగి ఉంటే, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాల సంఘంలో సీనియార్టీ అనే దానికి సంబంధం లేదు కానీ, నీవు నా చర్చిలో మా పాస్టర్ గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే స్టీరింగ్ అయినా నాకు సంబంధం లేదు కానీ, నీ బ్రతుకు, నీ కుటుంబపు బ్రతుకు, నీ సహజీవనం చేస్తున్న నీ తోటివారితో నీ బ్రతుకు ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చేస్తాడు దేవుడు. జీవజలము నీతో ఉండాలి, అంతేగాని వారి మధ్యలో ఉండే అనుభవాలు కాదు, సహవాసాలు కాదు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అయితే ఏ ఆయుధాలు లేకపోయినప్పటికీ పైరూపం బాగున్నటువంటి చాలా మంది హృదయము చక్కగా లేదు, నిత్య జీవములకు చెందిన చింత కూడా వారికి లేదు. ఇక్కడ కూర్చొని మీరు చూసినట్లయితే బయటకు ఉన్నటువంటి పాత్ర చాలా చక్కగా ఉంది, కానీ లోపల సారవంతమైనటువంటి ఉప్పు మాత్రం చాలా మంది దగ్గర లేదు. మీకు అర్థమవుతుందా నేను దేని గురించి మాట్లాడుతున్నాను? బయటకు కనపడుతున్న హృదయము నీరు కలిగి ఉన్నట్లుగా నీరు నిలవని తొట్లను ఉంచుకున్న నీ హృదయము, నీ రోజు నీ భూమి నీ హృదయంలో నుంచి బయటకు వస్తున్న నీ జీవిత లక్షణాలు సారవంతంగా ఉంటున్నాయా? అనేకులను ఆకర్షించేదిగా ఉంటున్నాయా? అనేక పంటలు నీలో నుంచి చూడగలుగుతున్నామా? అనేక విషయాలలో నీ హృదయంలో నుంచి జీవము చూపించగలుగుతుందా? ఎంతమందికి నువ్వు ఆశీర్వాదమైన పాత్రగా మాట్లాడాలని నువ్వు ఆలోచిస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఏ ప్రదేశాల్లోనైతే ఆయుధాలు లేకుండా దేవుని స్తుతించుట ద్వారా స్వాధీనం చేసుకున్నటువంటి ఎరుక ఉందో అదే ప్రదేశం ఒక్కసారిగా ఏమైంది? ఇప్పుడు నిస్సారంగా మారిపోయి ఎదురుగా బీడుబారిపై ఫలించిందిగా ఉంది. 2016 సంవత్సరాల క్రితం ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ రోజు నుంచి మనకు ప్రత్యక్షం పరుస్తూ చెప్తూనుంటే ఈరోజు సంఘంలో జీవ జలము చెడిపోయి ఆహ్లాదకరంగా మారిపోయింది సంఘం. ఆ పీడి చూసే మా చర్చిలో కొరియోగ్రఫీ ఉంటుందండి, అసలు నిజంగా మా పిల్లలు దుమ్ము రేపేస్తారు అన్నాడు ఒక పాస్టర్ గారు. ఎస్, మీ పిల్లలు దుమ్ము రేపుతారు, కానీ ఆ ప్రదేశంలో నాటుకోవడానికి అవకాశం ఎవరని నాకు తెలుసు అన్నాను. దుమ్ము రేగాల, నాటుకునేలాంటి భూమి ఉండాలి నీకు. ఎస్, నీ పిల్లలు దుమ్ము రేపుతారు, నువ్వు కూడా దుమ్ములో చప్పట్లు కొడతావు, ఆ దుమ్ములో పొగేసుకుని. జాగ్రత్త, నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఉంటున్నావో ఆ ప్రదేశపు నిన్ను జీవముతో నింపడానికి ఉపయోగపడుతుందో లేదో, ప్రజలు నీ ఊటకు చేరుకోవడానికి ఇష్టపడుతుందో లేదో, ప్రజలు నీ మాటలను బట్టి దీవించబడుతున్నారో లేదో, నీ క్రియలను బట్టి ఆశీర్వదించబడుతున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించే. చెడిపోయిన దానికి విరుగుడు ఏంటి అంటే కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? నీటిలో కోరుకోమంటాడు. ఈరోజు నీటిని బాగు చేసి మరణము ఉండదు అని చెప్తున్నటువంటి ఆయన మాటలు కనుక మీరు చదివినట్లయితే ఈ రోజుల్లో కూడా నీ హృదయాన్ని దేవుని కొరకు అటు నీతిగా సిద్ధపరచుకోమని దేవుని వాటిని చెప్తున్నాడు. అయితే ఫలించని భూమి బాగు చేయటానికి యేసుక్రీస్తు వారు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కావాలని కోరుకుంటున్నాడు. అదేంటో చూద్దాం. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము చూడండి. ఇదే భూమి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పగిలిపోయినా పాడైపోయినా నిస్సారమైనటువంటి జీవితాలను దేవుని యొక్క ఆలోచన ఏం చెప్తుందో చూద్దాం. 2 కింగ్స్ 7:14 రెండో దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు. 2 క్రానికల్స్ 7:14 2 దినవృత్తాంతాలు 7:14 చూడండి. ఎలాగ నిస్సారమైనటువంటి నీ హృదయాన్ని ఫలవంతమైన సారవంతమైన నీటిని సైతం బాగు చేసి భూమిని సైతం పరిశుద్ధపరిచి ఉపయోగము లేని నిస్సారత నుంచి సారము కలిగిన నీ భూమిగా మారాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని గురించి అక్కడ 2 దినవృత్తాంతాలు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఏ భూమి పాడైందో ఆ పాడైనటువంటి భూమికి రోజు కొత్త పాత్రలో ఉప్పు వేసి రమ్మని 4 షరతులు నీ చేతుల్లో పెడుతున్నాడు. దెర్ ఆర్ 4 సివియర్ కండిషన్స్. మొదటి విషయం ఏంటో చూద్దాం ఒకసారి. 4 విషయాలు. 1, మనల్ని మనం, ఇది మొదటి షరతు, తగ్గించుకోవాలి. ఒకసారి చెప్పండి మీరందరూ, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్తారా, లేకపోతే మనల్ని నేను నేను తగ్గించుకోవాలని చెప్తారా? ఏం చెప్తుంది వాక్యం? నిన్ను నువ్వేం చేయాలి? లెట్ అస్ ట్రై. మనకు మనం ఎక్కడ చెడిపోయిన పాత్రగా ఉన్నామో, అసలు సారం లేని ఉప్పు పాత్ర నిండా ఉన్నా మనకు ఉపయోగం లేదన్న విషయం మనకి అర్థం అవ్వాలి. ఒకసారి ప్రయత్నించేద్దాం. మొదటిగా ఈ షరతు మనం గుర్తించుకోవాలి. ఈరోజు విశ్వాసులైన అవిశ్వాసులైన మాత్రమే కాకుండా ఈరోజు మనందరికీ కూడా మనల్ని మనం తగ్గించుకోండి బాబు అని అంటే దీనికన్నా పెద్ద సిలువు ఇంకోటి ఉండదండి. ఏ ప్రదేశంలోనైనా మనం తగ్గించుకోవడానికి ఇష్టపడతామో ఒక నిమిషం కొంచెం అలా ఉందనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? దొంగోడు ఉన్నాడు అనుకోండి, 100 మందిలో ఉన్నాడు అనుకోండి, దొంగోడు గుర్తుపట్టగలరా? పోలీసు వాడు తప్ప దొంగోడు తప్ప ఎవడు గుర్తుపట్టలేడు. దొంగోడిని దొంగోడు గుర్తుపడగలడు, దొంగవాడిని వాడిని పట్టుకునే పోలీసు వాడు గుర్తుపడగలడు, మిగిలిన ఎవరు కూడా గుర్తుపడు. అక్కడికి వచ్చినప్పుడు వాడు కూడా దొంగోటు పట్టుకోండి అని అరవాల్సి వస్తే ఏమడుస్తారు చెప్పండి? అరుస్తాడా ఆవిడా, పట్టుకొని దొంగడు పట్టుకొని పట్టుకొని ఆడు ఎలా ఉన్నాడు పట్టుకొని గట్టిగా పట్టుకొని. అసలు ఎవడు దొంగడు కాబట్టి అడికి తెలుసు ఆ లక్షణాలు. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో కూడా చాలా మంది ఆత్మీయమైన భాషలు నేర్చుకుని గుంపులో పడిపోయి జనం మధ్య నిలబడిపోయి ఈ క్రైస్తవ అరుపులు, క్రైస్తవ కేకలు, క్రైస్తవ పద్ధతులు, క్రైస్తవ నీతి, క్రైస్తవ యథార్థత ఏంటంటో ఏ తెగ క్రైస్తవ భాష నేర్చేసుకుని అందరం కూడా ఏంటంటే తగ్గించుకోవడానికి బదులు చాలా మంది హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-8 వచనాలలో దేవుని యొక్క మాట ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయన్స్ చాప్టర్ 2:5. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నిరుడు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోనలేదు గాని మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా చేసుకోలేను. ఏం చేశాడండి? దేవుని స్వరూపం ఉంది ఎంచుకోలేదు, రిక్తునిగా అంటే ఒట్టివాడిగా. ఇప్పుడు ఆలోచించండి, ఎంత బాగా మనకు మనం తగ్గించుకోవచ్చు, ఖాళీవాడిగా ఎంత ఎక్కువ తగ్గించుకోవచ్చు. దయచేసి నన్ను క్షమించండి, మీకు వచ్చిన మాట చెప్పాలి. లాస్ట్ టైము మేము ఒక వివాహం చేయడానికి ఒక ప్రదేశానికి పిలువబడ్డాం. ఆ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఆ ప్రదేశంలో దైవజనులు, దేవుని సేవకులు, అభిషిక్తులు, దైవదాసులు, దేవుని యందు దీనులు, ఇంకేవో డిగ్రీలు ఉన్నాయి చాలా. దాన్ని పాస్టర్లకు పిలుస్తారు కదా మీరు అప్పుడప్పుడు, అలా రెవరెండ్ వాళ్ళ సొంత డిగ్రీ అది కాదు, పిలిచేటప్పుడు ఇచ్చే అభిమానపు రాజుగారికి ముందు పిలుస్తారు కదా, రాజా రాజా, శ్రీ శ్రీ శ్రీ, మహామహా, ఆ బిరుదులు ఇవన్నీ ఇవన్నీ కలిగి వాళ్ళందరూ ఏం చేశారంటే భోజనాలు చేయడానికి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళందరికీ చర్చ్ లోపల పెద్ద టేబుల్ అరేంజ్ చేసి దాని మీద కొన్ని సపరేట్ ముక్కమల క్లాత్, దాని మీద వైట్ క్లాత్, ఏది ఇస్తారు ఎందుకు తీసుకుంటారు కదా, కొన్ని రకాల క్లాత్లు ఉంటాయి అవి వేసినట్టు వేసి అక్కడ అన్ని అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి పై భోజనానికి మీరు ఫస్ట్ గారు ఇక్కడికి వచ్చేయన్నాను, అలాగే రెండు చేతులు కడుక్కుని వస్తానని చెప్పి నేను అమ్మగారు వెళ్ళి లైన్లో నిలబడ్డాం. ఆ లైన్ చాలా పెద్ద లైన్ ఉంది, కుమ్మేసుకుంటున్నారు ఓ పక్క నుంచి, అయినా కూడా మర్యాదగా చక్కగా మేము లైన్లో ఉంచున్నాం. అరగంట వరకు మేము రాలేదు, మిగిలిన పాస్టర్లు భోజనం చేయట్లేదు. వాళ్ళు గాబరా అయింది, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ బాత్రూమ్ తలుపు పడిపోయిందేమో అనుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చి అప్పుడు ఫాస్ట్ గారు లైన్లో ఉన్నారని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి దయచేసి నేను ఈ విషయం మీద చెప్తున్న ఉద్దేశం ఏంటంటే నేనేదో గొప్పగా తగ్గించుకునే వేషధారణ కలిగి ఉండేటట్లు మిమ్మల్ని ప్రేరేపించట్లా జరిగిన సందర్భం చెప్తున్నా. నేను అక్కడికి వెళ్ళి లైన్లో వచ్చింటే అయ్యే మీరు ఇక్కడ తినకూడదు అన్నాడు. మరి వీళ్ళందరూ ఇది తింటున్నారు, వాళ్ళు పిలువబడ్డవారు, మేము పిలువబడ్డవారు, ఏమిటి గొప్ప? స్టేజ్ మీద ఉన్నంత వరకే మాకు మీకు సంబంధించి, స్టేజ్ దిగిన తర్వాత అక్కడ దేవుని మాట అయిపోయింది. ఇప్పుడు నేను నువ్వు సమానం, నేను నీకు సేవకుడునని నువ్వు నాకు స్టేజ్ మీద చెప్పి ఇప్పుడు నువ్వు నన్ను ప్రత్యేకంగా తీసుకెళ్లి వేరే గదిలో పెడుతుంటే నాయకుడినా? సేవకుడు నాయకుడు ఎట్లా అవుతాడు? అలా కాదు కదా, దాని గురించి వదిలేండి, మేము ఇక్కడ తింటాం మా ప్రశాంతంగా ఉంది వదిలేండి అని అంటే వెనరే ఈడ్చుకెళ్ళిపోయినంత పని చేశారు. ఒక్కసారి గట్టిగా గద్ది చెప్పాల్సి వచ్చింది, దయచేసి మీ మా మీ అదుపులో మీరు ఉండండి, మీరు తిన్నామనుకుంటారు తినండి, ఆయన మీకు పెడతాడు, మీకు తిండి లేదు మీరు తింటారు, పోయి అక్కడ తినండి, మమ్మల్ని ఇక్కడ తినండి అని అన్నాను. ఇంకేం మాట్లాడలేదండి. అయినా మరి సమస్య ఎక్కడ వచ్చిందనంటే పాస్టర్లు తగ్గించుకోవాలా ఎక్కించుకోవాలా? మీరేం చేస్తారు, మమ్మల్ని తగ్గిస్తారా ఇచ్చిస్తారా? మాట్లాడి కూర్చునేసేపు ఎందుకు మిమ్మల్ని ఎవడు హెచ్చించ? యేసు ప్రభు రిక్తుడిగా ఉండిపోతే ఇక్కడ ఎవరైనా నెత్తుడైపోవాలా? ఎందుకు హెచ్చించాలి? ఎందుకు ఆ గొప్పతనం ఏంటి అంటే సేవ కొట్టాడు అన్నిట్లోనూ అధికమేనా? దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే మనలో చాలా మందిని తగ్గించుకోలేకపోతే, నేను సేవకుడిని ఎందుకు గద్దించుకుని తగ్గించాలి అనే విషయాన్ని నేనేమీ ప్రోత్సహించట్లేదు, కానీ నీ మనసుల్లో ఉన్న తుప్పు వదులుద్దామని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఉప్పేసి రుద్దితే తుప్పేమవుద్ది, కొన్ని చోట్ల పోద్ది, నేను ప్రయత్నం చేస్తాను కొన్నిసార్లు. ఒకసారి ఆలోచించండి, జిడ్డు జిడ్డుగా ఉన్న చేపల్ని ఉప్పేసి రుద్దితే ఏమవుతాయి? జిడ్డు వదిలేస్తుంది, ఆ పైన ఉన్న మలినం కొంత పోదు, ఉప్పు చాలా లోపలు. అయితే ఆ సమయంలో మేమందరం లైన్లో కూర్చుని మాట్లాడకుండా మేము తీసుకుని మా ప్లేట్లు మేము తీసుకుని మేము తిని మా చేతులు మేము కడుక్కుని మా మంచినీళ్ళు మేము దాగి అందరికి వందనాలు చెప్తుంటే అప్పుడు వెనక్కి తిరిగి చూసేవాడు పాస్టర్లు అందరూ కూడా లైన్లో ఉన్నారు. సమస్య అది, నాకున్న నొప్పి అదే. ద డే వన్ దేవుని సేవకు వచ్చినప్పుడు నాకు నేను చదివిన ఈ వాక్యం నాకు నేర్పిన నా ప్రభు ఎందుకు మిగిలిన వాళ్ళకి నేర్పట్లేదు? బహుశా వాళ్ళు నేర్చుకున్న వారే, మీరు చెడగొట్టేసిన వారు, సంఘము చెడగొట్టేసింది పాస్టర్ని. ఎక్కడ లేని మర్యాదలు, ఎక్కడ లేని ఆపాద గౌరవాలు, ఎక్కడ లేని ఏవేవో ఇచ్చేసి మీరు చెడగొట్టేశారు. దయచేసి చావుకుడిని నువ్వు హెచ్చించిన విషయాన్ని బట్టి సమస్య ఎక్కడ వచ్చిందో చెప్తాను. నెంబర్ వన్ విషయంలో ఏంటంటే, ఎప్పుడైతే ఆ మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు అని చెప్పినప్పుడు మొట్టమొదట సారం కోల్పోయిన ఉప్పు తగ్గాలంటే ఆత్మ విషయంలో నువ్వు ఏమవ్వాలి? ఇప్పుడు ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ కాదు, ఆత్మ నీ ఆత్మ. నేను గొప్ప, నా కులం గొప్ప, నా ఇంటి పేరు గొప్ప, నా పలుకుబడి గొప్ప, నా కీర్తి గొప్ప, నాకు డబ్బులు గొప్ప, నా ఉద్యోగం గొప్ప, నా అన్నం గొప్ప, నాకున్న ఆస్తి గొప్ప, ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి, హెచ్చించుకోవడానికి ఉపయోగపడతాయి. ఏమవుద్ది? నేను ఒక సిస్టర్ గారు వచ్చి చెప్తున్నా, మేము వాసిరెడ్డి వాళ్ళం అన్నాను. అంటే ఏంటి అన్నాను? అక్కడ కూడా వదలదా? వదులుకున్నావు. మా ఊరు విజయనగరం అయితే ఏంటి? విజయనగరం అయితే ఏంటి? బొబ్బులు అయితే ఏంటి? నువ్వు ఉండేది నేల మీదే, నువ్వేం ఆకాశంలో బతకవుగా? నేను వింతగా చూడటాను నేను. ఏంటి నీ గొప్ప? మా ఇంట్లో అందరూ డాక్టర్. అయితే అయితే డాక్టర్లు అయితే ఏంటి? ఏంటి మేము డబ్బులు ఇస్తే తప్ప నువ్వు బతకలేవు. డాక్టర్ అయితే మీరు మరిగారావు నువ్వు. ఏంటి అయ్యా నీ గొప్ప? ఏమాలోచిస్తున్నావు? నీ గొప్పతనం ఏంటి? నిన్ను నువ్వేం చేయాలి? ఎక్కడ సారం కోల్పోయావు? నెంబర్ వన్, నీ పలుకుబడి, నీ కీర్తి విషయంలో నువ్వేం చేయాలి? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తున్నా తెలుసా? ఎవడైనా మిమ్మల్ని కొనియాడితే, Luke 6:26 కింద కొంచెదో, Luke 6:26 మనుషులు మిమ్మల్ని కొనియాడిన ఎడల మీకు శ్రమ. అంటే దేన్ని బట్టి కొనియాడతారు? నీకేదో గుర్తింపు ఉండాలి, ఏదో ఒక విషయంలో గుర్తింపు. ఎక్కడెక్కడ నీలో ఒకసారి మీ పక్కన చేసింది, అసలు నీ ఐడెంటిటీ ఏంటి అని అడుగు. దేర్ ఈ సంథింగ్ తెలుసా? ఏదో ఉంది నీకు, నీకేదో ఉంది. దాన్ని బట్టి నీ ఐడెంటిటీ ప్రతిసారి చూడాలని కోరుకుంటావు. నీ చదువు, నీ ఉద్యోగం, నీ పలుకుబడి, నీ కీర్తి, నీ అందం, నీ డబ్బులు, నీకున్న ఐశ్వర్యం, లేక నీకున్న బంగారం, నీకున్న ఏదో ఒక పరిస్థితులు. ప్రతిసారి కూడా ఎక్కువ సమయంలో ప్రభువు తృణీకరించబడిన వాడు. జాగ్రత్తగా ఉండండి, నేను పాస్టర్ని ఎందుకు ఆ మాట చెప్పాలప్పుడు మీకు కనెక్ట్ చేస్తున్నా. నీవు ఎప్పుడైతే ఆ సేవకుడు హెచ్చించుకునే మనసుతో ఉన్నాడో అతని కిందన్న వారు కూడా ఏ స్వభావంతో పెరుగుతారు? అది ఎలా వస్తుందో చెప్పరా? మీ పాస్టర్ చాలా టిప్ టాప్ అనుకోండి, మీలో కూడా యవనస్తులు అందరూ ఏమవుతారు? నెక్స్ట్ సెకండ్ లైన్ టిప్ టాప్ డౌటా? టిప్పు టిప్పు టాప్ టాప్గా మారిపోతారు వీళ్ళు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడికి వెళ్తారంటే ఏం చెప్తారు? మీ చర్చ గురించి మీరు చెప్పాల్సినప్పుడు ఏం చెప్తారు? మేము ఫలానా చర్చ్ అని చెప్తారు. ఒక నిమిషం పైకి లెగుస్తుంది మీ ఛాతి. ఫలానా పాస్టర్ గారు, ఫలానా సంఘం. హైదరాబాద్లో కొన్ని సంఘాల గురించి మీకు ఆశ్చర్యం లేదా? మేము ఫలానా టెంపుల్కి వెళ్తామా? అరే నువ్వే టెంపుల్కి వెళ్ళావని అడగలేదు, యేసుక్రీస్తున్నా లేదా అది అడుగు. నువ్వు దేన్ని బట్టి వచ్చి నీకు మేబీ ద స్ట్రక్చర్, మేబీ ద బిల్డింగ్, మేబీ ద పాస్టర్, మేబీ ద ఫెలోషిప్, మేబీ ద మ్యూజిక్ సిస్టమ్, మేబీ ద లైటింగ్, మేబీ ద డాన్స్, మేబీ సంథింగ్ సంథింగ్ సంథింగ్. యూ ఆల్వేస్ వాంట్ టు బి క్రేజీ విత్ ద పాస్టర్. నువ్వు ఎప్పుడైతే ఆ పాస్టర్ మామూలుగా తగ్గించుకునేవాడు అనుకో, ఆటోమేటిక్గా మా పాస్టర్ గురించి మీకు ఎవరికి తెలియదులేండి, మేము ఏదో చిన్న మందగా కూడుకుంటున్నాం, దేవునికి స్తోత్రం, దేవుడు మాతో మాట్లాడతాడు. అలా మాట్లాడతావా దీనత్వంగా? చర్చి పెద్దదయ్యే కొద్దీ సూట్లు, బూట్లు, లిప్స్టిక్లు, హెయిర్ కట్లు, ఫ్యాషన్ షో, అన్ని రకాలు ఉండే ప్రదేశం నువ్వు ఎలా మాట్లాడతావు? వాట్స్ ద డిఫరెన్స్? అక్కడ పాస్టర్ గురించి నేను మాట్లాడాను. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ప్రీచర్స్ అండ్ పాస్టర్స్. మీరేమైనా పిలుచుకోండి, దేవుడు నువ్వు తీర్పులు చూసుకుంటావు, నాకు సంబంధం లేదు. కానీ దేవుని పక్షంగా నీ ఉప్పు నిస్సారం అయిపోయింది, శిష్యుడు ఎప్పుడు కూడా యజమాని కంటే అధికుడు కాదు. కానీ యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ప్రభు తృణీకరించబడ్డవాడా, అంగీకరించబడ్డవాడా? వెరీ గుడ్, ఆయన తృణీకరించబడ్డ, తిరస్కరించబడ్డవాడా కాదా? తిరస్కరించబడ్డాడు. ప్రభు అన్ని విషయంలో ఉన్నటప్పుడు ప్రతిసారి కూడా తృణీకరించబడినటువంటి దేవుని సేవకుడు శిష్యు, ఆయన తృణీకరించబడితే కిందన్న మనం ఎలా ఉండాలి? తగ్గించుకోలేకలేదా? నీ ఉప్పు ఏమైపోయింది? ఇక్కడ సాల్టీనెస్ లేదు. ఇప్పుడు నువ్వేం చేయబడతావు? నీ లోకానికి ఉప్పు, నీ ఉప్పు నిస్సారం అయిపోయింది. ఇప్పుడు నేను నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నించే ఏ ఒక్క గొప్ప లక్షణం కూడా నీలో లేదనే విషయం నీ పలుకుబడి కీర్తి గురించి నిన్ను నువ్వు అర్థం చేసుకో. నెంబర్ టూ, రెండో విషయం చెప్తాను. యోహాను సువార్త 7:7 John 7:15 John 7:17 John 7:15 లేదా 7:15 నాకు కనపడుతుంది, మీకు కనపడలేదా? యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొరని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడ వచ్చింది? నెంబర్ టూ, నీకెక్కడ గర్వం ఎక్కువైపోయిందో చెప్తాను జాగ్రత్తగానండి. నీ పాత్ర ఇదిగో, నీ ఉప్పు నిస్సారం అయిపోయిన ఉప్పు, అది సారం కలిగి ఉండాలంటే ఏం చేయాలో చూసుకోండి. అది చెప్తున్నా. ఆయన చదువుకున్నాడా చదువుకోలేదా? ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు, ఎవరు? ఆయన యేసు ప్రభువారు. చదువుకొనినా చదువుకొనని. సరిగ్గా చూడండి ఏముందో, అమెన్. ఏం చేశాడు ఆయన? చదువు కొనుక్కోలేదు. అంటే పెద్ద పెద్ద కాలేజీల్లోకి వెళ్ళి సరస్వతీదేవిని పూజించలేదు. ఆయా ప్రదేశాల్లో చదువుకోవడానికి కొంచెం, నిజంగా అది కొనడం కాదండి, చదువుకోలేదు అంతే. డిగ్రీలను బట్టి నీ హృదయంలో ఏదైనా, నీ విద్యను బట్టి, నీ డిగ్రీని బట్టి, నీ గ్రేడు, నీ ర్యాంక్ ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉందా నీ ఉప్పు? నీ వచ్చే దీన్ని బట్టి ఐఎమ్ డాక్టరేట్, ఐఎమ్ మాస్టర్ డిగ్రీ ఉంది నాకు, ఐఎమ్ ఎంబీఏ, ఐఎమ్ సోన్స్. నా డిగ్రీలు మీకు తెలుసా? నా నేను ఎంత పెద్ద బైబిల్ కాలేజ్ చదివాను తెలుసా? నేను ఎన్ని డిగ్రీ డాక్టరేట్లకు వచ్చినా తెలుసా అన్నాడు ఒక ఆయన. అయితే ఏంటన్న, నీకు ఎన్ని వచ్చినా నాకు తెలియదు, కానీ నిన్ను నడిపిస్తున్న నా ప్రభుకి ఏ డిగ్రీ లేకపోయినా నీకు అర్హత ఇచ్చాడయా? ఆయన ఉప్పు సారం, నీ ఉప్పు నిస్సారం. ఈరోజు నీ డిగ్రీని బట్టి నీకు ఎక్కడ ఆశ్చర్యం కలగలేదా? చదువుకోని వాళ్ళని చూసి చదువుకున్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? హలో మై డియర్ యంగ్ క్రిస్టియన్స్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఒక ఆయన ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, పాస్ గారు మీరు బీటీహెచ్ ఎక్కడ చేశారు అన్నాడు. నేను బీటెక్ చేశాను, బీటీహెచ్ చేయలేదా. అంటే బైబిల్ డిగ్రీ మీకు ఏం లేదని, మరి మీరు ఎలా బైబిల్ మాట్లాడుతున్నారు? అదేంటి బైబిల్ మాట్లాడదని నేను చెప్పలేదే అని. అలా కాదు, అసలు మీరు హౌ యూ బికేమ్ పాస్టర్? పాస్టర్ అవడానికి బైబిల్ డిగ్రీ ఎందుకు? ప్రభు పిలుపుంటే చాలదా అని. అంటే నో నో, మీ కాన్సెప్ట్స్ అన్ని మిస్టేక్, మీరు తప్పులు చూపిస్తారు, మీరు పాపం చేసేస్తున్నారు, మీరు తిరుమల పడిపోతారు అని. నేనే పడిపోతానో లేచిపోతానో నాకు తెలుసు. నా బైబిల్ చెప్తుంది చదువుకోనని అతని ముందు నేనెంత, నా చదువుల గురించినటువంటి విలువ గురించి నువ్వు మాట్లాడద్దు. ఈరోజు నీ కొడుకు చదువుతున్నాడని నీకు అచ్చయం ఉన్నా, నీ ఇంట్లో పోయి డిగ్రీలోనే నీకు అచ్చయం ఉన్నా, ఈరోజు మా డిగ్రీలు సాయంతోనే నీకు అన్ని ఆలోచన ఉన్నా, ఐఎమ్ సారీ, నీ ఉప్పు నిస్సారం అవుతుంది. చదువుకోనని ఆయనతో ఆయన శిష్యుడు అయిన నువ్వు నీ చదువుని బట్టి ఎలా చేపడిపోతావు సిస్టర్ బ్రదర్? ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, చదువుకోనని మీరు ఏమి వరి అవ్వద్దు. చదువు లేదని, టెన్త్ క్లాస్ అయినని, అసలు ముద్రేనని ఏమి వరి అవ్వద్దు. చదువుకున్న మీకు మాత్రం గర్వం ఉంది, ఉందా లేదా? మీ పక్కన ఎప్పుడైనా చదువుకోని కూర్చోబెడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? నేను హృదయం మీతో కొవ్విపోయి ఆ సమయంలో వాళ్ళని చులకనగా చూడదా? వాళ్ళకి ఏ పరిస్థితులను బట్టి చూడదా? నీ ఉప్పు నిస్సారమైన సంఘంలో ఉంటే ఇక్కడ సారం కలిగి ఉండాలి. జాగ్రత్త. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి అక్కడికి ఫోన్ చేసి డాక్టర్ గారిని రమ్మన్నాను. మన డాక్టర్ గారు మామూలుగా నేను అక్కడికి వెళ్ళి రమ్మంటే వచ్చేస్తారు ఆయన. అది సీరియస్గా వచ్చి, అయ్యో డాక్టర్ గారు వచ్చేవారు కింద అయిపోతున్నాడు, ఎందుకు అలా అయిపోతా ఉండాను. అయ్యో డాక్టర్ గారు హాస్పిటల్లో, ఇక్కడ నీకు నాకు మిత్రుడు, నీకు నాకు మన కుటుంబీకుడు, ఆయన మన అన్నయ్య, మన బ్రదరు, ఎన్ని దానికి నీకు ఆయన గురించి ఎందుకు అలా చేయబడదు, అలా అవగలవ అయిపోతున్నాం ఎందుకు అని అంటే, ఆయన డాక్టర్ గారు అండి, డాక్టర్ గారు యేసుప్రభు వస్తే బెంగపడిపోతాం లేదు తెలియదు, కానీ డాక్టర్ గారి నుంచి బెంగపడిపోతున్నామే. ఆయనకి నాకేమో గాజు గ్లాసు, ఆయనకేం పింగాడి తోవేత నిలిపోయి పక్కన తెచ్చి, నీకు మార్కలు మరియలు ఎందుకు నీకు ఆ బాధ? అక్కడ ఎప్పుడు కూడా నీవు దాన్ని బట్టి మీ ఆలోచించదు. ఇది దేవుని వాక్యం కాదు. నెంబర్ వన్, నీ పలుకుబడి, కీర్తి, ధనము, డబ్బు, అందము, ఐశ్వర్యం ఏ దాన్ని బట్టి నువ్వు వచ్చేయబడినా, ఐఎమ్ సారీ, నీ ఉప్పు నిస్సారం మీద నువ్వు పనిమల్ని వాడివే. పనికొచ్చేలా ఉండాలంటే నీ సారం కావాలి, క్రీస్తుని పట్టుకో. నెంబర్ టూ, చదువు డిగ్రీని బట్టి నువ్వు ఎప్పుడైనా నువ్వు వచ్చేయబడిపోతే సారీ బయటకు వచ్చేసి, లేదని నువ్వు ఫీల్ అయిపోతున్నా నీతో దేవుడు మాట్లాడతాడు, నువ్వే ఫీల్ అవ్వక్కర్లేదు, నేను నాకు చదువు లేదు, అందరూ నన్ను చూసి చదువు కొనని ఇతనికి పాటించి వెళ్ళ వచ్చిందని అడిగారు, కాబట్టి నేను కూడా భయపడక్కర్లేదు, నీకు దేవుని జ్ఞానం నీకు తోడుగా ఉంటుంది. నెంబర్ త్రీ, చాలా మంది ఏమంటారంటే మంచి ఫిట్నెస్ కలిగి ఉండాలి, అందంగా ఉండాలి, మంచి రూపం కలిగి ఉండాలి. ఈరోజు నేను మా రిలేటివ్ ఒక సహోదరి, ప్రతిసారి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ప్రతి నెలలో 2 సార్లు ఆవిడ వస్తూ ఉంటారు. ఎందుకమ్మా అని అడిగాను. అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే ట్రీట్మెంట్ కోసం అంది. ఎవరికమ్మా, ఏమైంది నీకు జబ్బా అని. నాకు కాదు, నా ఇంటికులకు అంది. ఏంటి అని అంటే, ఎక్కడది? వీకేర్ లో నీ ట్రీట్మెంట్ అంట. ఎంత అవుతుందమ్మా అండి? ఏమవుతుంది? ట్రిప్కి 3000 అంది. ఒక సామాన్య మానవుడు ఇంటి అద్దెతో ఒక నెల బతికే జీవితం అది. నీ వెంట్రుకలు ఊడిపోతుంటే ప్రతి ఈ వెంట్రుకను చూస్తున్నానని చెప్తున్న దేవుని భక్ష్యంగా ఆలోచన లేని మనము ఆ వెంట్రుకలకి సిట్టింగ్కి 3000 ఇచ్చి వీ కేర్ అంటున్నారు వాళ్ళు, కేర్ చేస్తారని తెలియదు కానీ ఈ మాత్రం కేర్కి వెళ్తుంది. ఒకసారి ఆలోచించండి సొగసులో ఆయన విషయం. యెషయా గ్రంథం 52:14 ఐబ్రోస్ మొదలుకొని నెయిలు ఈ గోర్లు కేసుకునే రంగు వరకు వాటికి రుద్దుకొని కోసుకోవడానికి నేను వాడే వస్తువుల దగ్గర నుంచి నీ ఒంటి మీద వాడే కాస్మెటిక్ సిచ్యువేషన్స్ ను బట్టి నీ ఎదురు చూస్తున్న బ్యూటీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. Isaiah 52:14 Isaiah 52:14 చదవండి. నిన్ను చూచి నీవు చూచే ఏ మనుషుని రూపం కంటే అతని రూపము నర రూపము కంటే నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయిందిరో. ఆయన ముఖం చూసిన వెంటనే చాలా మంది ఏమంటారు తెలుసా, ప్రజల్లో ఆయన వెళ్ళిపోతుండేటప్పుడు కొంచెం అందంగా ఉంటేనే మనుషులు మీరు ఆయుస్ వస్తారు అనక్తి గారి భలే బ్యూటీరా అని, కొంచెం అందంగా చక్కగా కండ్లు బయటకు వచ్చేలాగా టై షర్ట్లు బనీలు వేసుకుని ఎవడని వెళ్తుంటే అందరూ ఆలుతారా లేదా, పక్కనే దూరంగా వెళ్ళి అద్దంలాగా చూసుకుంటారా లేదా, బా భలే ఉన్నాడే మహేష్ బాబు లాగా, ఒక చిన్న ఫిట్టే, ఆ చిన్న స్ట్రక్చర్, ఆ చిన్న నీటిగా, చిన్న అందంగా. యేసుక్రీస్తు వారి ముఖము నువ్వు చూసే ఏ నరుని రూపము కన్నా కూడా సొగసైన రూపం కాదట. ఇట్స్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్యూటీ, ఏ రూపము లేదంట. ఈరోజు ఒక పెళ్ళి అంటే, ఒక శుభకార్యం అంటే, నీ ఇంట్లో జరిగే ప్రార్థనా మీటింగ్ అని అంటే పొద్దున్నుంచో 2 రోజుల ముందు నుంచో ముఖానికి రుద్దే పేడ దగ్గర నుంచి తలకి మెత్తుకునే ఆ హెన్నా వరకు, హెన్నా కదా హన్నా ఏంటది హెన్నాయే, హెన్నా నుంచి నీ ఒంటికి వాడే రంగులు రూపాలు వాసనలు కంపులు ఒకటి కాదు. ఏం నీ బాధ అంతేం చెప్పండి. మొన్న మా సతీష్ బాబు చెప్తున్నాడు, అన్నా ఈ ఆషాఢ మాసం కాదు కానీ బేరాలు లేకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ మంచి క్రైస్తవ పెళ్ళిలు 3 తగిలి అన్నాడు. ఏంటారంటే 3 స్పా సెటప్ పెట్టేశామన్నా ఆ ముగ్గురికి కూడా హెయిర్ కట్ దగ్గర నుంచి బాడీ ఫేషియల్ పెడిక్యూరు మెడిక్యూరు ఇంకేదో క్యూర్లు అన్ని కలిపి చేసామన్నా ఒక్కొక్కడికి 5,000 అన్నా నిజంగానా. ఆ తర్వాత ఆడే ఆశ్చర్యపోయాడన్నా, ఎవరు పెళ్ళికొడు నేనేలా ఉన్నానా అన్నాడు. మొత్తం మార్చేశారు ఇల్లు, ఎన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ అనుకుంటాడు, అలా ఆవిడ ఉంటుంది మీరు మారిపోయారండి అని. నిజంగా నేను చాలా మందిని చూశాను ఈ కంప్లైంట్. పెళ్లికి ముందు వాళ్ళు మారారు, పెళ్లి తర్వాత కూడా మారిపోయారు. వాట్ ఇస్ ద రీజన్? దట్ ఇస్ ఒరిజినాలిటీ. వీడు ప్రచారం 5,000 చాటి దగ్గర అడుగుతుంటాడు, మా ఆయన మారకుండా ఎప్పుడు ఒకేలా ఉండడానికి పొట్ట పెరుగుద్ది. మీరు మీ అరిసెలు బూర్లు గారెలు రోజు ఉండి పెడితే పెరగదా? ఆయన ముఖంలో ఏమి, ఆయన చూసి ఆపేక్షించగలిగినంతగా సొగసైరుడు సురూపమైన లేదు. ఈరోజు నీ తిప్పలన్నీ అందంగా కనపడడానికి ఎన్నో రకరకాల పూతలు లేపనాలు నోట్లో వేసుకునే మందులు పైన రాసుకుని దాచుకుని ఎన్ని హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ అంటే మీరు ఏ ఇంటర్నెట్ ఓపెన్ చేసినా ఏ వాట్సాప్ ఓపెన్ చేసినా రోజులో ఏదో టిప్ నీకు వచ్చేస్తానే ఉంటుంది ఫ్రీ. వాడేసుకోండి మీరు ఎలాగ అయిపోండి అని చెప్పి. నిజానికి ఆయనలో ఏ రూపం లేదు, నీలో ఏదైనా చక్కదనాన్ని బట్టి నీ రూపాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నట్లయితే నీ ఉప్పు ఏం లేదు. ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు నా కోసం మీకు అట్టిగా ప్రార్థన చేయాలండి అని. దేవుడు మెల్లిగా ప్రార్థన చేసిన వింటాడు బ్రదర్ అని. అంటే మీరు అలాగనకండి అని చెప్పి అలాగ అన్నాడు. ఏంటి అన్నాడు, బట్టబుర్ర వచ్చేస్తుందండి. చింతించదు, పాస్టర్లకి బాధ అంతా ఎందుకంటే ఆడు విగ్గెట్టుకుంటున్నాడంట. ఉత్తముడు గోక్కోవాలంటే చచ్చిపోతున్నాడంట వాక్యం చెప్తున్నాడు చవడ బట్టి. ఎవడ పడమన్నాడు నిన్న తెప్పలు. సొగసైరను స్వరూపములైన యేసు ప్రభు నిన్నేవో ఆరాధించి నీ కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ జీవం ఇచ్చిన ఆ కోసం బతకరాని ఆయన అని పిలిచి కృపలో నిన్ను రక్షిస్తే నీకు అన్నం లేదని ఎంటుకులు ఉడిపోతున్నాయని ఎక్కువైపోయి తెలగైపోతున్నాయని నానా చెప్పులో పడిపోతున్నావే. డోంట్ వర్రీ ఇఫ్ యు ఆర్ అగ్లీ, డోంట్ వర్రీ నీకు అన్నం లేదా, డోంట్ వర్రీ నీ ముఖం తెలబడిపోయిందా నలబడిపోయిందా, డోంట్ వర్రీ నీ వెంట్రుకలు నీ స్కిన్ ట్యాను నీకున్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఏ రకంగా ఉన్నా, డోంట్ వర్రీ. నీ ఉప్పు నిజమైన ఉప్పు సారంగా ఉండాల్సింది వేరే, నాట్ అవుటర్ బ్యూటీ. ఇట్స్ నాట్ అవుటర్ బ్యూటీ. గాడ్ విల్ నెవర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అవుటర్ బ్యూటీ. దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తున్నారు, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. బైరూపానికి సంబంధించి నువ్వు ఎన్ని రకాల కాస్మెటిక్స్ అయి, లగ్జరీ డ్రెస్సులు అయి, ఎన్ని పద్ధతులు అయి, దేవుడు ఆయన నీ విషయంలో ఎప్పుడూ కలుగు చేసుకోడు, ఆనందించలేడు. జాగ్రత్త, నీవు పుణ్యసారంగా ఉందని గమనించు. ఎక్కడైనా నీ ఇంట్లో అల్మారా దగ్గరికి వెళ్ళి దేని బట్టి నువ్వు అచ్చయపడుతున్నావు ఒకసారి పరీక్షించుకో. అచ్చయపడుతున్న పరిస్థితుల నుంచి బయటికి రా. నీ సారాన్ని నువ్వు గర్వించినట్లయితే నీ ఉప్పు సారం కోల్పోతుంది ఆటోమేటిక్ గా. నెంబర్ 4, నీకున్నటువంటి సామర్థ్యాలను బట్టి, నీకున్న ఎబిలిటీస్ ను బట్టి నీకు ఎక్కడైనా ఏ విషయంలోనైనా గర్వం ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో. వాట్ ఇస్ ద ఎబిలిటీస్? నీకేమున్నాయి చూడండి. నేను మీ ఫిజికల్ వర్క్స్ గురించి నేను చెప్పాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వాటి గురించి కోరుకున్నారు, వాటి గురించి చదువు చెప్పించారు, వాటిలో మీరు వెళ్తున్నారు. మీకున్న నైపుణ్యాలు, సామర్థ్యాలు మీ తల్లిదండ్రులు కోరుకున్నారు, దేవుడు కోరుకున్నావు కాదు. అగైన్ ఐ టెల్లింగ్, నీకున్నప్పుడు ప్రజెంట్ ఏవైతే నీవు ఆన్ టైమ్ నీకున్న స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆల్ ద ఎబిలిటీస్ వాట్ యు హావ్ ఈజ్ ఓన్లీ అబ్సల్యూట్లీ బై యువర్ పేరెంట్స్. రక్షణ పొందిన తరువాత నీకు ఇవ్వబడ్డ తలాంతులను నువ్వు గుర్తిస్తే అవి దేవునివి. లేకపోయినప్పుడు నీ దగ్గర ఉన్న ఏవైనా కూడా నీ తల్లిదండ్రులు నిన్ను చదివితే బాగుంటుంది అనుకున్నారో, ఇతరులతో పోల్చుకుని నేను అక్కడ చెప్పారు, దానిలో నువ్వు నడిచావు. విషయాన్ని గమనించాడు. పిల్లలు జాగ్రత్తగా రండి. కొంతమందికి చాలా చక్కగా టీచ్ చేయటం ఇట్స్ అ గుడ్ ఎబిలిటీ, ఎ టీచింగ్, బోధ చేయటం మంచి ఎబిలిటీ, ప్రార్థన చేయగలగటం మంచి ఎబిలిటీ, బైబిల్ని వివరించగలగటం మంచి ఎబిలిటీ, ఇంకా బాగా పాటలు పాడటం మంచి ఎబిలిటీ, వాయిద్యాలు వాయించడం చాలా మంచి ఎబిలిటీ, మరి ఆయా ప్రదేశాలలో ఉండేటప్పుడు రకరకాల పనులు చాలా చక్కగా చేయగలగటం ఇవన్నీ మంచి ఎబిలిటీ. కానీ అలాంటి పనులు కలిగి ఉండేటప్పుడు మన హృదయంలో ఎప్పుడు కూడా చెప్పకపోయినా కూడా నీ హృదయంలో కొద్దిపాటి ఏమనిపిస్తుంటది, ఉండదా లేదా, కొంచెం అనిపిస్తుందా లేదా? మొన్న ఒక చోట సువార్తకు వెళ్తున్నాను, నేను కాసేపు అక్కడ ఆగాను. అంటే అందరూ బాగున్నారు అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి, పాస్ గారు చిన్న మాట చెప్పండి అన్నారు. యేసు ప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడ్డు కాదు నేను. అండ్ దిగిపోయి వెంటనే మైక్ తీసుకుని, దేవుడు నా మనకి మైంకలు విన్నా, పాస్ గారు పాట పాడని అన్నారు. నువ్వు గొంతులో పచ్చి వెలక్కాయి మింగితే ఏమవుతా అప్పుడు తెలిసింది అని అన్నాడు. ఏ మేజరా, ఈ మైనర్ అన్నాడు ఆడు. అరే నీ మైనర్లు మేజర్లు స్కేళ్లు ఆ డబ్బాలు నాకు తెలీదు, నాకు వచ్చిన పాట పాడేస్తానని చెప్పేసి నిన్నే ప్రేమింతోను అన్నాను. ఎందుకు మై గట్టి కనపడద్దని అందరూ సప్పుడు ఆపేసేలా చూస్తున్నారు. ఎవరు అన్నిలు కాదు, సువార్త టీము. నన్ను చూడాల్సిన పని ఏంటి? వాళ్ళు దేవుని కదా నేను ప్రేమిస్తానని చెప్తున్నాను, నమ్మాలి కదా. నమ్మకం లేదు ఎందుకు? మా స్టోను. చాలా మంది ఇక్కడ ఒక నిమిషం తర్వాత ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు మాట్లాడదు కానీ మేము పాడతామన్నాడు. ఓ అన్నాను, ఏం చేయను మరి. అప్పుడు ఆడు ఒక అమ్మాయిని పిలిచి మైక్ ఇచ్చి వాళ్ళు స్కేళ్ళు అదే ఏవో స్కేళ్ళు ఉంటాయి కదా అవన్నీ వేసుకుని అప్పుడు పాట పాడారు. నాకు సిగ్నల్ పడిపోయింది, నాన్న మీరు పాడుకొని మేము వెళ్ళిపోతున్నాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. చాలా సార్లు మనుషులు వాళ్ళకి ఇవ్వబడే తలాంతులను కలిగి ఉన్నవారు లేనివారిని చూస్తే ఎలా ఉంటుంది, ఎలా చూస్తారు చెప్పండి? ఇదండి, ఉప్పుకి ఏం లేదు సారం లేదు. నేను బాగా చెప్పగలను, నేను పాడగలను, నేను తయారు చేస్తాను, తయారు అయ్యేలా చేస్తాను, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను. ఒకవేళ ఏ రోజైనా నా వాక్యము చెప్తున్న వివరణ కలిగిన బోధను బట్టి నేను అచ్చయపడిన రోజు ఈ వాక్యం నేను నా కొరకు మాట్లాడుకుంటున్నదే. నా ఉప్పు నిస్సారం అయిపోతుంది, నేను బయటకు పారవేయబడటానికి ఒక్క చిన్నపాటి గర్వం చాలు. నీకున్న ఏ గాడ్స్ గివెన్ గిఫ్ట్ అయినా, ఏ విషయంలోనైనా జాగ్రత్త, ఏ పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు చేయగలవు తప్ప నీకు నువ్వు నీ బలాన్ని ఉపయోగించేప్పుడు కూడా చేయలేవు. ఈరోజు ఉద్యోగంలో చేసినా, వ్యాపారంలో చేసినా, తెలివి కలిగి నీకు ఏ పని చేసినా, ఎనీ టాలెంట్ ఇస్ గివెన్ బై గాడ్. తల్లిదండ్రులు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వచ్చిన తలాంతులను దాటి దైవుని పక్షంగా ఏం చేయాలన్నా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బై గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు నడిపించబడతావు. ఆయన ద్వారా మాత్రమే జ్ఞానవంతంగా, అర్థవంతంగా, శక్తివంతంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఒక పని చేస్తావు. మేబీ ఇఫ్ యువర్ ఏ స్మాల్ స్కూల్లో, చిన్న ప్రైవేట్ స్కూల్లో నువ్వు ఒక ఏమీ చదువుకోని ఒక ఎందో తరగతి చదివి మాత్రమే నువ్వు మూడో క్లాస్ పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ అయితే, డూ యూ నో దెర్ ఇస్ నో టాలెంట్ వర్క్స్, హోలీ స్పిరిట్ వర్క్స్. మేబీ నువ్వు ఒక డాక్టరేట్ అయ్యి, నువ్వు స్కాలర్ అయ్యి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ అయినా కూడా ఓన్లీ హోలీ స్పిరిట్ వర్క్స్, నాట్ యువర్ నాలెడ్జ్ అండ్ ఇంటలెక్చువాలిటీ. నువ్వు చెప్పగలిగిన వాడువే కానీ ప్రజల హృదయాలు చేరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. నీతో దేవుని ఆత్మ పరిచేస్తే తప్ప నీ పరిచర్య ఆ ప్రదేశంలో అందరికీ ఆశీర్వాదకరంగా మారదు పిల్లరా. చాలా మందికి అర్థం కాదు, వాళ్ళు మేము చదువుకున్నాం, మేము నేర్చుకున్నాం, మాకు జ్ఞానం ఉంది, మాకు వివేచన ఉంది, మాకు సబ్జెక్ట్ తెలుసు, మాకు ఇన్డెప్త్ తెలుసు, ఏమి తెలిసినా దేవుడు నీతో లేడప్పుడు ఏం జరుగుద్ది? జాగ్రత్త. ఏ విషయంలోనైనా నెంబర్ 5, ఎక్కడ నీ ఉప్పు ఇంకా ఎక్కువగా సారంగా మారిపోద్దో చెప్తున్నారు. ఈ చాలా సందర్భాలలో ఇందాక నేను మీతో చెప్పినట్టు మానవాళి అంతటిలో మీరు లూకాసు వార్త 3వ అధ్యాయంగా కానీ మత్తయి వార్త 1వ అధ్యాయంగా కానీ యేసుక్రీస్తు వంశావళి చదువుతారు మీరు. ద జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్, జీనియాలజీలో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఉందో చూసారా? రాహాబు కుటుంబంలో నుంచి. అంటే ఎవరో తెలుసా? వేశ్యా. ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్స్ లో మీ తరములోనే మీకు తెలిసిన వాళ్ళలోనే మీరు ఫలానా ఆ కుటుంబంలో నుంచి నేను 5వ వాడిని నేను చెప్పుకోవడానికి ఎప్పుడైనా ఇష్టపడతారా? లేకపోతే ఫలానా నేను ఫలానా మా ఇంజనీర్ గారు అబ్బాయి, డాక్టర్ గారు అబ్బాయి, లాయర్ గారు అబ్బాయి, లేకపోతే ఫలానా మినిస్టర్ గారు అమ్మాయి, ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఆయన వంశావళిలో ఏ రకమైన గుర్తింపు లేదు, ఏ రకమైన గొప్పతనం విషయం లేదు. అవన్నీ ఏంటనంటే నీలో ఎక్కడైనా ఇంటి పేరును బట్టి అతిశయపడినా, నీకున్నటువంటి ఆ కాలనీని బట్టి కానీ, ఆ కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, అక్కడున్న సహవాసాన్ని బట్టి కానీ, నీ ఇంట్లో ఉన్న గొప్పవారిని బట్టి కానీ, ఎప్పుడు దీన్ని బట్టి అచ్చేపడకండి. నీ ఉప్పు సారం కోల్పోద్ది, సారం కోల్పోద్ది. నీ లివింగ్ స్ట్రక్చర్స్ ఒకసారి ఆలోచించండి. మా బ్రదర్ అబ్బా మీ ఇల్లు అంటే బ్రదర్ ఇది 4 బెడ్రూమ్ బ్రదర్. ఎన్ని బెడ్రూమ్లు అయితే మాకెందుకు బ్రదర్ ఎందుకు చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నీ ఉప్పు ఆల్రెడీ ఏమైంది? పోయింది. నీ అచ్చేమంత ఏంటి? ఎన్ని ఫ్లోర్లు? నీ ఇంటిని బట్టి ఏ పరిస్థితులు? ఈ మధ్య కొన్నాం బ్రదర్ ఈ ఏసీ చూడండి, అది ఆన్ అయింది, అది ఆఫ్ అయింది. ఏంట్రా ఈ ఆనందం అంటే లేటెస్ట్ టెక్నాలజీ బ్రదర్, దట్స్ ఆల్. చూడండి ఆ లైట్, లైట్ వెలిగింది, ఆడిపోయింది. నేను ఎట్టి అలగలేదు. ఏంటి అది? ఆయన శబ్దానికి చూలేయింది నా శబ్దానికి, నాది చిటికి పెద్దదైపోయింది అనమాట. నీ అచ్చేయమంతా కూడా టెక్నాలజీ, ద నాలెడ్జ్, ద విజ్డమ్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ఇంటీరియర్స్, ద మెటీరియలిస్టిక్, నీ బండ్లు, నీ కార్లు, నీకున్న ఏ విషయం. నేను ఈరోజు నీతో మాట్లాడుతున్న నీ హృదయంలో ప్రతి చోట నేను చెప్తున్న ప్రతి శబ్దంలో నీకు అచ్చేయముంది. చూసుకో, నీ ఉప్పు నిస్సారమైంది. ఒక ఆయన చెప్తున్నాడు మాకు 6 గ్రూ మోపిల్లు అండి అన్నాడు, నీ ఉప్పు నిస్సారమైంది. వెస్ యూస్లెస్ ఫెలో. నువ్వు మనుషుల దగ్గర నువ్వు 6 గురు గొప్ప వాళ్ళకి నువ్వు తండ్రి అవ్వచ్చు, బట్ ఇన్సైడ్ ఆఫ్ ద గోడ్ నో. నిన్ను తగ్గించుకోవడం అంటే అర్థమవుతుందా? నాట్ ద బిజినెస్, నాట్ ద జాబ్, నాట్ ద పే, నాట్ ద బిల్డింగ్. ఆయన ఏమంటున్నాడు? నేను పడుకోవడానికి నాకు స్థలం లేదు. నువ్వు దేని బట్టి అచ్చపడిపోతున్నావు? నీ ఇంట్లో పడుకునే బెడ్రూమ్ లో ఉన్న చల్లగదులను బట్టి, వెచ్చగదులను బట్టి అచ్చే. ఐఎమ్ సారీ. నువ్వు జాగ్రత్త. ఏ ప్రదేశంలో నువ్వు దాసుడుగా ఉండడానికి ఆయన తగ్గించుకున్నాడంట. రిక్తుడుగా, ఎంప్టీ, ఎంప్టీ, నాట్ హావింగ్ ఎనీథింగ్. ఈరోజు మనకి ఏమీ లేకుండా బోల్డ్ సమస్యలు ఉన్నాయండి అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడు మీతో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదండి అనేవాడు ఉన్నాడు. చూసారా? వాళ్ళతో దేవుడు పనిచేయలేడు. ఎందుకు? అన్నిటినీ ఇచ్చేవాడు లేడు, అన్నీ ఉన్నాయి నీకు. ఈరోజు నీకేమీ లేవా? అన్ని ఆయన అయ్యున్నవాడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పక్షంగా పనిచేస్తా ఉంటాడు. ఎవ్రీ మినిట్ గాడ్ వర్క్స్ విత్ యూ. దయచేసి సిగ్గుపడద్దు, నాకేమీ లేవని, నా దగ్గర ఏమీ లేవని, నా ఇంట్లో ఏమీ లేవని. నా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జబ్బులు ఎక్కువగా ఉన్నాయి, బాధలు ఎక్కువగా ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి, కేసులు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. డోంట్ వరీ, గాడ్ ఈజ్ విత్ యూ. నీతో దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీలో అవన్నిటిని బట్టి నువ్వు ఎక్కడైనా నిలబడి చప్పట్లు బట్టి నా కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవో అనేవాడు ఎవడున్నాడా? పుట్టాను కదా, ఎవరి దగ్గరికి రావు, ఎవరితో నిలబడవు, మధ్యలోకి వెళ్ళలేవు. ఏమంటే ఎందుకు వచ్చిందండి బాబు, మా టైం బాగలేదు, అసలే మాకన్నీ ఏదైనా ఎదురొచ్చేస్తున్నాయి. దేవుడు నీతో ఉన్నాడు. లేనితనాన్ని బట్టి తగ్గించుకుంటున్న నీ ఆత్మీయ స్థితి దేవుని పక్షమైన హెచ్చించబడ్డానికి ఒక కారణం పిల్లరా. ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఏ ప్రదేశంలో ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను దాసుడిగా ఉండడానికి వచ్చాను, నీ ఉప్పుని సారంగా ఉండాలని ఇష్టపడుతున్నాను. రమ్యంగా కనపడుతున్న క్రైస్తవులారా, నీరు చెడిపోయింది, భూమి నిస్సారమైంది, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పుతో వేయబడిన కొత్త పాత్ర కావాలి, ఇది నీళ్లలో కలపాలి. ఉప్పు నీటికి సారాన్ని పుట్టిస్తుంది, రుచిని పుట్టిస్తుంది, భూమి సారవంతంగా మారుతుంది, క్రైస్తవుడు సారవంతంగా మారుతాడు. కండిషన్ నెంబర్ 1 ఏంటది? నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు నెక్స్ట్ వీక్ మనం విందాం ఆ 2, 3, 4 ఇష్యూస్. ఈ వారం అంతా మనం ప్రాక్టీస్ చేద్దాం, ఎలాగ తగ్గించుకోవచ్చు, ఎక్కడెక్కడ నేను తగ్గించుకోవచ్చు, నాకున్న దేన్ని బట్టి నేను తగ్గించుకోవచ్చు, ఏది లేని దాన్ని బట్టి నేను బాధపడకుండా దేవునితో ఉండవచ్చు. దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం.